ప్రసన్నుడవుక అప్రమేయాత్మావో కమలనైన ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ భూమిని ఎలా పైకి తీసుకొచ్చావో అలాగే వీళ్ళని కూడా ఉద్ధరించు పాపం. ఈ ముందు ఋషుల్ని సిద్ధుల్ని అనుగ్రహించు, తర్వాత రాబోయేటటువంటి జనాలను వీళ్ళు ఉద్ధరిస్తారు. అప్పటికింకా మరి ఇంకా మామూలు మానవులు పుట్టలేదు కదా, పుట్టబోతారని తెలుసు వాళ్ళకి. అందుకని మాకు జ్ఞానం ప్రసాదిస్తే మేం తక్కిన వాళ్ళకి బోధిస్తాం అని బోధిస్తాం. మమ్మల్ని అనుగ్రహించు జ్ఞానాన్ని. ఓ భగవంతుడా, సముద్ర భవాయేషన్నో దేహ్యబ్జలోచన సర్గ ప్రవృత్తిర్భవతో జగతముపకారిణి భవత్వేష నమస్తేస్తు సిన్నో దేహ్యబ్జలోచన. ఓ ప్రభు గోవింద, సత్వప్రధానుడవు కాబట్టే ఈ భూమిని ఉద్ధరించవు. ఎవరైనా మరొకరిని బాగు చేయాలని అనుకున్నాడంటే ఆ సమయంలో వాడు సత్వగుణంతో ఉన్నట్టండి, గుర్తుపెట్టుకోండి. వాడిని ఎలాగో రకంగా పైకి తీసుకురావాలి అని. ఎవరిని, ఎవడో సంబంధం లేని వాడు కూడా, అదే సత్వగుణం యొక్క లక్షణం. ఏ రకంగా అయినా పోయి బంధువునైనా సరే మొత్తం మీద ఒకరిని ఉద్ధరించాలని కోరిక వస్తే ఎంతో కొంత సత్వగుణం ఉన్నట్టే. వాడి అంతు చూడాలని ఎప్పుడైతే కోరిక వచ్చిందో వాడు రజోగుణం. తాత్కాలికంగా వస్తే అది రజోగుణం. వాడిని ఏమైనా నాశనం చేయకపోతే నేను ఊరుకు నేను తచ్చిన పర్లేదు వాడు చంపాలనుకున్నాడు వీడు. పరిపూర్ణమైన తమో గుణస్వరూపం అది. ఓ ప్రభో, ఇప్పుడు నువ్వు భూమిని పైకి తీసుకొచ్చావు, తీసుకురావాలని కోరికుంటే సత్వగుణం. నువ్వు సత్వగుణంతో ఉన్నావు ఇప్పుడు. ఆ సత్వగుణంతో ఈ సృష్టిని పైకి తీసుకొచ్చావు గనక మాకు కూడా సత్వగుణాన్ని అనుగ్రహించు. నీకు నమస్కారం. శాంతాన్ని ప్రసాదించు. సన్నహ దేహి అబ్జలోచన మాకు సెం ఆనందమునియ్యి అన్నారండి. శాంతిని ప్రసాదించు. ఈ అత్యద్భుతమైన స్తోత్రం సనక సనందనాదులు సిద్ధులు ఆయన రామములు పట్టుకుని వేళ్లాడుతూ స్తోత్రం చేస్తే ఆ భూమిని పైకి తీసుకొచ్చిన పరమాత్మ యజ్ఞవరాహమూర్తి నేళ్ల పైన భూమిని నిలబెట్టాట. కోరల మేంచి తీసి పైన నిలబెట్టాడు. ఉఫ్ అన్నాడు. అందులోంచి ఒక దివ్యమైన శక్తి వచ్చింది, ఆధార శక్తి. ఆధార శక్తితో భూమి నిలబడిపోయింది. ఇక పాతాళానికి పోదు. అలా భూమిని తన ఆధార శక్తితో నీటి మీద నిలబెట్టాడు. ఆయన నిలబెట్టి ఓ మహా నౌక నీళ్ళ మీద ఎలా తేలుతుందో అలా తేల్చాట. అడుగు భాగం మాత్రం నీళ్ళల్లో ఉంటుంది, మిగతా ఈ పైభాగం అంతా నీటి పైభాగంలో ఉందన్నమాట. అలా నిలబెట్టాట. ఇక అది నిలబడి ఉంది, మొలగడం లేదు. ఆ తర్వాత ఆ అనాది పరమేశ్వరుడు భూమిని గుండ్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో మానవులు నిలబడ్డానికి వీలుగా చదును చేసేట, కొంత సమతలం చేసేట, కొన్ని చోట్ల పర్వతాలను విభాగించేట, కొన్ని చోట్ల నదులు ఏర్పాటు చేసేట, కొన్ని చోట్ల వృక్షాలు ఏర్పాటు చేసేట, ఒక్కొక్క చోట నిమ్మల స్థలం అంటే వంకర ప్రదేశం చేశాడు. చదును చేసినటువంటి ప్రదేశంలో పల్లం చేశాడు కొంత. పల్లం చేసి ఒక పక్కన ఉన్నత స్థలం, నిమ్మనము అంటే పల్లం అన్నమాట, ఉన్నతం అంటే ఎత్తు, ఎత్తు పల్లములు చేశాడు కొన్ని చోట్ల. ఈ విధంగా కొండలు, గొట్టలు, పొట్టలు, సమతలము, నిమ్మనము, ఉన్నతము, శల్యము, విదూరీకృతము అంటే శల్యములు లేనటువంటి ప్రదేశము, ఇలాగా భూమండలం అంతా కొన్ని జీవులు ఉండడానికి వీలుగా ఒక్కొక్క ప్రదేశం ఏర్పాటు చేశాడు. మృగములు ఉండడం కోసం అరణ్యాలు అధికంగా చేశాడు. అధికంగా అరణ్యములుంటే భూమండలంలో మానవులకు కష్టములు ఉండవట. కానీ మానవుల అజ్ఞానంతో ఆ అరణ్య ప్రదేశాలను అధికం లేకుండా చేసుకుంటే లోకానికి కష్టం వస్తాయి అని చెప్పాట. ఈ విధంగా ఏది ఎక్కువ ఉంటే మంచిదో చేశాడు. గ్రామములు పట్టణములు తక్కువ ఉండాలి. పట్టణములు చాలా స్వల్పంగా ఉండాలి, గ్రామములు పట్టణముల కంటే 3 రెట్లు అధికంగా ఉండాలి. దీని మీద ఉండే ప్రజలు అడవులను మాత్రం తామున్న గ్రామముల కంటే పట్టణముల కంటే 3 అంతులు ఎక్కువగా ఉంచుకునేలా చూసుకోవాలి. ఇలాంటి ఏర్పాటు చేశాడు. నదులు ఏర్పాటు చేశాడు, కొండలు ఏర్పాటు చేశాడు, అన్ని రకాలు ఏర్పాటు చేశాట ఆయన దాని మీద, ఆ భూమి మీద. అప్పటికప్పుడు రాబోయే సృష్టి కోసం ఇన్ని ఏర్పాటు చేశాటండి. అంటే మనుషులు జంతువులు ఏమీ పుట్టకుండానే నదులు పుట్టాయి, చెట్లు పుట్టేశాయి, కొండలు ఏర్పడ్డాయి, ఇవన్నీ ఏర్పడిపోయాయి. ఆ తదనంతరం
సత్య సంకల్పుడైన స్వామి ఇంతవరకు మరి తనని స్తోత్రం చేశారు కదా వీళ్ళని, వీళ్ళందరిని అనుగ్రహించాడు. నాయనలారా, భూమికి అతీతమైన మనుషులు మీరు. ఎందుకంటే భూమి లేని క్రితమే పుట్టారు, భూమిని తీసుకొస్తుంటే చూచారు. కాబట్టి ఈ భూమితో సంబంధం లేని ఆయువు, భూమితో సంబంధం లేనటువంటి రూపం మీకుండుగాక, మీకు జ్ఞానం ఉండుగాక, మీకు భూమండలం మీద హిమవత్ పర్వత ప్రాంగణము అలాగే కొన్ని ప్రదేశములు క్షేత్రములుగా ఏర్పాటు చేస్తా. మళ్ళీ ముందు ముందు కొన్ని క్షేత్రాలు వస్తాయి. ఈ తీర్థ ప్రదేశాలలో అదృశ్య రూపములతో తపస్సులు చెయ్యండి. ఎందుకని ఆకాశంలో తపస్సు చేయమని అనలేదు ఆయన, భూమి మీదే తపస్సు చేయమంటున్నాడు. ఎందుకట, ఆకాశంలో తపస్సు చేస్తే మోక్షం పొందరు, మళ్ళీ భూమి మీదకి వచ్చి తపస్సు చేస్తేనే మోక్షం పొందుతారు. మోక్షం పొందాలంటే మళ్ళీ భూమి కావాలి. మీరు ఈ భూమండలంలో హిమాలయ పర్వతాలలో గనక తపస్సు చేసుకుంటూ ఉంటే మీ వల్ల భూలోకంలో ఉండే కొన్ని కోట్ల మంది ప్రజలు బతుకుతారు. మీరు లేకపోతే భూమి మళ్ళీ నిలవదు. మన వల్ల బతకట్లా, మహానుభావులు ఆ ఋషులు అక్కడ నిలబెడుతున్నారట దాన్ని, ఆ వాళ్ళ తపస్సు వల్ల. మన తపస్సు కొద్ది, ఈ కొద్ది తపస్సు కూడా నిలబెడుతుంది, తప్పేం లేదు, మన భక్తి కూడా నిలబెడుతుంది. కానీ అప్రధానమైంది మంది, ప్రధానమైనది అదన్నమాట. మనందరం తలకో రూపాయి దానం చేసామనుకోండి, ఇది కూడా 100,000 రూపాయలు అవ్వచ్చు. కానీ ఒకేసారి ఒక వ్యక్తి 100,000 ఇచ్చాడు అనుకోండి, ఆ 100,000 మరి అదన్నమాట. అలాంటి స్థితిలో ఉండేటటువంటి ఉన్నత స్థితిలో ఉన్న మహానుభావులు ఆ సిద్ధపురుషులు, వాళ్ళ తపశ్శక్తి ఏమో ఎక్కువ నిలబెడుతోంది, మనందరి యొక్క భక్తి కొద్ది కొద్ది చిల్లర రూపాయి అన్నమాట. మంది ఇది నిలబెడుతోంది, అది నిలబెడుతోంది, కానీ ప్రధాన పురుషులు వాళ్ళు దాన్ని కాపాడుతున్నారు. అలా వాళ్ళని నిలబెట్టాడు. సప్తద్వీపములు క్రమేపి విభాగం చేసేట, భూ విభాగం తతకృత్వ సప్తద్వీపాన్యథాతథం భూరాద్యాం స్థితిరో లోకాన్ పూర్వవత్ సమకల్పయత్. మళ్ళీ భూమండలాన్ని సప్తద్వీపములతో యథాయోగ్యంగా తయారు చేశాడు. 4 వైపులా దిక్కులు ఏర్పాటు చేశాడు. ఇలా ఏర్పాటు చేసిన ఆ ప్రభు ఈ సృష్టిని ఏం చేశాడో మొదలైన అత్యద్భుతమైన విశేషాలు కనీ విని ఎరగని వింత సంఘటనలతో రేపటి రోజు కార్యక్రమంలో 6:30 అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. భూమండలాన్ని వరాహమూర్తి నీటి పైభాగానికి తీసుకొని వచ్చి తన ఆధారశక్తితో జల ప్రాంతంలో నిలబెట్టి పైన బ్రహ్మకి సృష్టి చేయడానికి వీలుండడం కోసమని ఆ భూమిని సమము, ఉన్నతము, నిమ్మనము, కొండలతోటి, చెట్లతోటి, వీటన్నిటితోటి నింపాడు. ఆ తరువాత భగవంతుడు బ్రహ్మ సృష్టి చేయడానికి సంకల్పించాడు. ఇంతకు పూర్వం ప్రళయానికి ముందు సృష్టి ఎలా ఉన్నదో మళ్ళీ అలాగే చెయ్యాలి అనుకున్నట్ట. ప్రళయం వచ్చినా ఈ ప్రాణులందరూ మరణం చెంది శక్తి స్వరూపంలో లీనమైపోతారు. చరాచర జగత్తంతా కూడా భగవంతుడిలో కలిసిపోయింది. వాళ్ళ వాసనలు మాత్రం ఈ కలిసిపోయినవి అలాగే ఉంటాయట. అందుకే ప్రళయం అయ్యాక మళ్ళీ కొత్త సృష్టి ప్రారంభమయ్యేటప్పుడు కూడా ఇతపూర్వం ప్రళయానికి ముందు ఏ వాసనలు ఉన్నాయో ఆ వాసనాబలంతో మళ్ళీ పునఃసృష్టి ప్రారంభమవుతోంది. మళ్ళీ పూర్వజన్మ వాసన అనేది విడుకుంటుంది అన్నమాట కొత్తగా పుట్టిన జీవికి. అంచేత పూర్వ సృష్టిని ఆ పూర్వ వాసనలతో బ్రహ్మ సృష్టించడం ప్రారంభించాడు. అప్పుడు మొట్టమొదట తమోగుణం నుంచి సృష్టి ఆవిర్భవించిందట. సృష్టిం చింతయతస్తస్య కల్పాదిషు యథాపురా అబుద్ధిపూర్వక సర్గ ప్రాదుర్భూత తమోమయ. సృష్టిని ఇంతకు పూర్వం ఎలా ఉందో అలాగే చెయ్యాలని బ్రహ్మ అనుకున్నాడు. అతనికి తెలియకుండానే అబుద్ధిపూర్వకంగా, అంటే తనంత తాను అనుకోలేదు, కానీ సృష్టి తమో గుణం నుంచి ప్రారంభమైందట. తమోమయ ప్రాదుర్భూత,
తమో గుణం నుంచి ప్రారంభింపబడింది. ఆ మహాత్ముడు మొట్టమొదట తమో గుణమైనటువంటి తమః ప్రధానమైన సృష్టిని చేసినప్పుడు అందులోంచి తమము అంటే అజ్ఞానం పుట్టింది. మొట్టమొదట పుట్టింది ఏమిటి? అజ్ఞానం, ఏమీ తెలియని స్థితి పుట్టింది. రెండవ గుణము మోహం పుట్టింది. ఒక వస్తువు నాది, ఇది నాకు ఉండాలి అనే కోరిక మోహం. తర్వాత మూడవది మహామోహం పుట్టిందిట. మహామోహం అంటే పొందాలనే కోరిక, భోగేచ్ఛ అంటారు. ఈ వస్తువు ఏమైనా నాదే, ఇది ఇంకొక చోటికి వెళ్ళకూడదు, దీనిని నా సొంతం చేసుకోవాలనేటటువంటి కఠోరమైన కోరిక ఉన్నదే బలవంతమైన ఇచ్ఛ, దానికి మహామోహం అని పేరు. వాడు ప్రాణం పోయినా ఆ వస్తువుని పొందాలనుకోవడం కోసం కోరికను విడిచిపెట్టట, అది మహామోహం అన్నారు. ఆ తరువాత తామిశ్రము అంటే క్రోధ లక్షణం పుట్టింది, కోపం. చూసారా వరసగా, ముందు అజ్ఞానం, అజ్ఞానం వల్లే మోహం పుడుతుంది, మోహం క్రమేపి మహామోహంగా అతి భయంకరమైన కోరికగా మారుతుంది. ఆ కోరిక తిరగపోతే అదే క్రోధం, తామిశ్రంగా మారింది. ఆ క్రోధం తర్వాత అంధతామిశ్రము, అభినివేశము, పొగరుబోతు లక్షణాలు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయి. ఈ విధంగా ఐదు రకముల అయినటువంటి లక్షణాలు పుట్టాయి. ఏమిటి ఐదు లక్షణాలు వరుసగా అంటే, అజ్ఞానము, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రము. ఈ ఐదింటిని కలిపితే అవిద్య అంటారు. ఈ ఐదు కలిస్తే ఏమన్నారు? అవిద్య. ఈ ఐదు కలిసిన వ్యక్తి ఎవడైతే ఉంటాడో వాడు అవిద్యాస్వరూపుడు అన్నమాట. వాడిని బాగు చేయడం చాలా కష్టం, వాడిని విద్యలోకి తీసుకువెళ్ళడం చాలా కష్టం. ఆ ఐదింటిని ధ్యానం చేస్తేట, ప్రతిరోజు ఈ ఐదు ఉన్నాయని తలుచుకుంటూ ఉంటే కనీసం కొంత ప్రభావం తగ్గుతుంది మన మీద. ఆ తరువాత బ్రహ్మదేవుడు కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు జ్ఞానశూన్యమైన వస్తువులు పుట్టేయట. లోపల నుంచి కళ్ళు మూసుకున్న సమయంలో తమోమయమైన జడములు, వృక్షములు పుట్టాయి. జడములు అంటే కదలనివి, చెట్లు పుట్టాయి, కొండలు పుట్టాయి. ఈ చెట్లు కొండలు కదలు లేవు, ఎక్కడున్నావు అక్కడే ఉంటాయి. ఆ తరువాత పెద్ద పెద్ద కొండల బదులుగా చిన్న గుట్టలు కూడా పుట్టాయి. చెట్లు, చెట్లకు అనుబంధంగా మొక్కలు, తర్వాత గుల్మములు, పొదలు పుట్టాయి. వీరుత్తులు అంటే గడ్డి కూడా పుట్టింది. వరసగా వృక్ష, గుల్మ, లత, వీరుత్తు, తృణ అనేటటువంటి పంచ సృష్టి అయ్యింది. వృక్షములు, గుల్మములు అంటే పొదలు, లతలు అంటే తీగలు పాకేటటువంటివి, దొండపోదు, బచ్చలిపోదు ఇలాంటివి పాకుతూ ఉంటాయి చూసారు, ఇవన్నీ అన్నమాట. వీరుత్తులంటే కొంచెం పెద్ద గడ్డి పొదలు, తృణములు అంటే చిన్న చిన్న గరికలు. ఈ విధంగా పంచ సృష్టి బ్రహ్మ తమో గుణం నుంచి సృష్టించేట. తర్వాత ఈ మొత్తం కొండలతోటి, వృక్షములతోటి, పొదలతోటి కూడినటువంటి సృష్టికి సర్గ అని పేరు. దీనినే సర్గ అంటారు, సర్గము అని పేరు. చూచాడు భగవంతుడు బ్రహ్మ, అహో కదలలేనివే పుడుతున్నాయి కానీ ఇంతవరకు కదిలేవి కనపడటంలా. చెట్లున్నాయంటే ఎవడైనా పీకి ఇంకో తోట వేస్తే బతుకుతాయేమో కానీ వాటంతట ఇవి కదలలేవు కదా. నా సృష్టిలో ఎందువల్ల అన్నీ జడములే కనిపిస్తున్నాయి, కదిలేవి కనిపించవేమి అనుకున్నట్ట. ఇలా అనుకున్నాడో లేదో ఆయనకు ధ్యానం కలిగింది. అందులోంచి తిర్యక్కులు, పక్షులు పుట్టాయిట. ఎగిరేటటువంటి పక్షులు పుట్టాయి. చెట్ల మీద, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి, ఈ పొద మీద నుంచి ఆ పొద మీదకి ఎగరడానికి రెక్కలు కావాలి కనుక రెక్కలున్నటువంటి పక్షులు ముందు పుట్టాయి. ఆ రెక్కలున్న పక్షుల తరువాత రెక్కలున్నప్పటికీ ఎక్కువ దూరం ఎగరలేక నేల మీదే నడిచేటటువంటి లక్షణం కలిగిన కోళ్ళు, ఇంకా కొన్ని రకాలైనటువంటి
బాతులు ఎక్కువ దూరం ఎగర లేకుండా నేల మీదే నడిచే లక్షణములు కలిగినటువంటి పుట్టాయి. మరికొన్ని పక్షులు పుట్టాయి. ఇవి జలాల్లో మాత్రమే తిరగగలిగే పక్షులు పుట్టాయి. జలము ఆకాశము భూమి అనే సంబంధం లేకుండా ఎక్కడైనా ఎగరడం ఈదడం ఇవన్నీ లక్షణాలు కలిగినటువంటి హాసల్ లాంటివి పుట్టాయి. దీనికి అంతటికీ కలిపి తిర్యక్కు స్రోతము అని పేరు. ఇవన్నీ పుట్టాయి. తర్వాత భగవంతుడు అనుకున్నట్ట ఎంతసేపు నీళ్ళల్లో ఎగిరేవి ఇదేవి ఆకాశంలో ఎగిరేవి ఇవే పక్షులే పుట్టాయి ఏమిటి అనుకున్నట్ట తక్షణం నాలుగు కాళ్ళ జంతువులు పుట్టాయట. పశువులు ఇవి ఎగరలేవు కానీ అటు ఇటు పరుగులు పెడతాయి నేల మీద. చతుష్పాదులు అటువంటి పక్షులు పుట్టాయి. ఇంతవరకు బ్రహ్మ సృష్టించిన ఈ పశువులు పక్షులు కూడా తమోగుణ ప్రధానములే. ఇవన్నీ వివేకరహితములు. వీటికి మానవుల్లాగా ఆలోచించే శక్తి ఉండదు. ఏదో భోజనం ఎలా ఉంది, ఏదైనా చిన్న చిత్త ప్రమాదం వస్తే ఎలా తప్పించుకోవాలి ఇవే తెలుసు. కానీ దీర్ఘమైన మనకుండే ఈ దిక్కు మాలినటువంటి ప్రపంచం ఎలా నాశనం చేయాలనే తెలివితేటలు పాప వాటికి ఉండవు. అటువంటి వివేకరహితమైనటువంటి తమోగుణ ప్రధానములైన జంతువులు పక్షులు ఇవన్నీ పుట్టే క్రమేవి. వీటికి విపరీత జ్ఞానం లేదు. ఒకవేళ ఎవడన్నా విపరీత జ్ఞానం నేర్పినా అవి కొద్ది వరకే పరిమితం, అవి నేర్చుకోలేవు. పాపం ఇవట అహంకారములు లేనివట. అభిమానం ఉండదట వీటికి. వీటికి అభిమానం ఉంటే నేనింత బలంగా ఉన్నాను ఎద్దుని నా మీద బరువేస్తావా అని ఎగిరి తంతి ఎదుగానే బరుకు వస్తాడా మానవుడు. కానీ పాపం వాటికి అహంకారం తెలియదు, అభిమానం తెలియదు. కానీ బ్రహ్మ యొక్క తమోగుణ ప్రధానమైన ఈ సృష్టిని చూశారు. ఈ చెట్లు కానీ ఈ పక్షులు కానీ జంతువులు కానీ వీటికట 28 వధలు పుట్టాడు. చావు వీటికి చావు పెట్టాడు భగవంతుడు. అంటే బలవన్ మరణమే పెట్టాడట వీటికి పాపం. అందుకే పక్షులు కానీ ఇవి కానీ సాధ్యమైనంత ఎక్కువ దీర్ఘకాలం జీవించవు, తక్కువ ఆయుర్దాయం. వీటిల్లో అధికమైన జీవులకు హఠాన్ మరణం, బలవన్ మరణం. ఏ మానవుడో నరికి చంపేస్తూ ఉంటాడు. ఆఖరికి పాలిచ్చే ఆవుల్ని గేదెల్ని కూడా ఈ దుర్మార్గులు లారీల్లో ఎక్కించేసి ఆ కవేళకు పట్టుకుపోతూ ఉంటారు హైదరాబాద్కి. ఇది తమోగుణమైన సృష్టి అవడం వల్ల ఈ జంతువులకి పక్షులకి అధిక భాగము బలవన్మరణము. అటువంటిదే ఎక్కువగా పాపం దుర్మరణమే రాసి పెట్టబడి ఉన్నది వాటికి. 28 రకముల మరణములు చెప్పారు వాటికి. చంపడం కోసం తినడం కోసం చంపేవాళ్ళు కొందరు, తోటి జంతువులు చంపేవి కొన్ని, ఎగురుతూ ఎగురుతూ ఏ ఉరులలోనో ఇరుక్కుపోయేవి కొన్ని, పాముల్లాంటి వాటికి నీళ్లలోనూ కొండల మీద ఇలాంటివి వెళ్ళిపోతుంటాయి కొన్ని, వాహనములు వెడుతూ ఉంటే ఎగరలేక వాటి కింద పడి తెచ్చిపోయేవి కొన్ని, ఇలా 28 మరణములు చెప్పారు. ఇవి మరణం దగ్గరకు వచ్చినా కూడా గ్రహించలేవిటి పాపం పక్షులు జంతువులు కూడా. అందుకే నరకడానికి తీసుకుపోతున్న వాడిని కూడా మేక ఎక్కడికో తీసుకెడుతున్నాడు అనుకుంటుంది, చంపేస్తున్నాడని తెలియదు, దగ్గరకు వచ్చేదాకా తెలియదు వాటికి. తమప్యసాధకం మత్వా ధ్యాయతోన్యస్తతోభవత్తు ఊర్ధ్వస్తోతాస్తృతీయస్తు సాత్వికో ఊర్ధ్వమవర్తత. ఈ విధంగా ఇందాక చెప్పిన మొత్తం సృష్టి అంతటికి కూడా సర్గ అని పేరు. ఈ సర్గ తర్వాత ఈ పరమాత్ముడు భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టికర్త చింతలో పడ్డాడు, ఆలోచనలో పడిపోయాడు. పాపం ఈ సర్గ ఏర్పడింది. ఇది కాదు, ఎంతో పూర్వం సృష్టిలో ఉండేటటువంటి మేధావులు జ్ఞానులు వీళ్ళు కూడా పుట్టాలి, మూర్ఖులు పుట్టాలి, ఆచార వ్యవహారాలు కలిగిన వాళ్ళు పుట్టాలి, అనాచారులు పుట్టాలి, ఆస్తికులు పుట్టాలి, నాస్తికులు పుట్టాలి, ఏమీ లేవేమిటి పుట్టలేదు అనుకున్నట్ట. అప్పుడు ఆయన కూర్చున్న ఆసనం మీద నుంచి ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలోకి ఎగిరినటువంటి మార్గానికి సాత్విక మార్గము అని పేరు. అంటే ఉన్న చోట నీళ్లలోంచి లేచి తామర పువ్వులోంచి లేచి ఆకాశంలోకి ఎగిరితే ఒక సాత్విక మార్గంలో ప్రయాణం చేశాట. అలా వెడుతున్నప్పుడు కొంతమంది ప్రాణులు పుట్టారట. వాళ్ళకి విషయ సుఖాలు లేవు, బాహ్య ప్రేమ లేదు, అంతర్దృష్టి కలిగిన వాళ్ళు, పరమజ్ఞానులు.
ఆ వాళ్ళనే దేవసర్గము అంటారు. దేవ ఋషులు ముందు పుట్టారట. అటువంటి దేవ ఋషులు పుట్టాక వాళ్ళ వెనుక బాహ్య దృష్టి భోగేచ్ఛ కలిగినటువంటి మామూలు దేవతలు కూడా పుట్టారట. మామూలు దేవతలకు అమృతం తాగడం, అప్సరసల యొక్క నాట్యములు తూచి ఆనందించడం, నందనవనాల్లో తిరగడం, ఈ లక్షణాలు ఉంటాయి. ఆయన భావంలో మొదట జ్ఞానం కావాలనుకున్నాడు, దేవ ఋషులు పుట్టారు. తరువాత సృష్టి నడవాలనుకున్నారు, అనుకోగానే భోగేచ్ఛ కూడా కలిగిన దేవతలు పుట్టారు. వీళ్ళంతా దేవతలు, దేవ ఋషులు, సత్వగుణము అధికముగా కలవాళ్ళు. ఈ సర్గ సత్వగుణం నుంచి పుట్టింది. అప్పుడు బ్రహ్మకు ఆనందం కలిగింది, అమ్మాయ్యా నాకు ఇప్పటికి ఆనందంగా ఉందిరా. తుష్టాత్మన స్తృతీయస్తు దేవ సర్గస్తు సస్మృత తస్మిన్ సర్గే భవత్ప్రీతి నిష్పన్నే బ్రహ్మణస్తదా. ఏదో జంతువులు పుట్టాయి, చెట్లు పుట్టాయి భూలోకంలో అనుకున్నాను, ఇప్పుడు ఊర్ధ్వంలో సాత్విక మార్గంలోకి రాగానే ఒక దేవలోకం ఏర్పడి ఆ దేవలోకంలో దేవ ఋషులు దేవతలు జన్మించారు, కొంత సృష్టి బాగున్నది అనుకున్నాడు. ఆ తరువాత ఆయన మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఈ పట్టు సత్య సంకల్పం చేశాడు. అందులో నుంచి మరొక సర్గ పుట్టుకొచ్చింది. దీనికి అర్వాశ్రోతము అని పేరు. ఇందులోంచి పుట్టినటువంటి వాళ్ళు సత్వము, రజస్సు, తమస్సు మూడు లక్షణాలు కలిగి ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటాయో అధికంగా ఏ లక్షణం ఉంటుంది అనే తెలుసుకోవాలి. మూడు లక్షణాల్లో ఏదో ఒక లక్షణం ఎక్కువగా ఉంటుందట కదా, అది ఏమిటి అంటే తేజ ప్రకాశ బహుళాహ తమోద్రిక్తాహ రజోధికాహ. తమోగుణము కాని రజోగుణం కాని ఎక్కువ ఉండి సత్వగుణం పెసరే ఉండేవాళ్ళు పుట్టారట. ఉన్నవాళ్ళల్లో చాలా కొద్ది మంది మాత్రమే సత్వగుణం ఎక్కువ కలిగిన వాళ్ళు ఉంటారు. ఇదిగో ఈ రకమైనటువంటి వాళ్ళు భూమండలం మీద పడ్డారట ఢామ్మని పుట్టగానే. అందుకని వీళ్ళని మానవులు అన్నారు. వీళ్ళల్లో తమోగుణం రజోగుణం ఎక్కువ ఉంటుంది కనుక అయితే నిద్ర తిండి ఎక్కువ ఉంటుంది, లేదా క్రోధము, సృష్టిక్రమము, కామము ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువసేపు జపం చేయలేరు వీళ్ళు. వీళ్ళల్లో మానవుల్లో ఎక్కువ మంది పావు గంట చేస్తే నీరసం, ఏదో పిల్లలు బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, ఐశ్వర్యం సంపాదించాలి, లేదా ఇంకేదైనా ఆడుకోవాలి, కాలం సమయం దొరికితే ఈ సమయం కాసేపు ఏ టీవీ సీరియల్ చూద్దామా, ఈ దిక్కుమాలిన వాడు 6:30కి పెట్టాడు, అది పెట్టేది ఏదో కాస్త 6 పెడితే 7:30 వెళ్ళిపోయి ఇది కదా కాదు సీరియల్ చూస్తాం కదా. ఒక ఆవిడ అడిగింది నన్ను, 6 to 7:30 7:30 వదిలేస్తే ఇది కదా కాదు సీరియల్ అని వస్తుందండి మాకు, అది ఎగిరిపోతుంది మాకు, మీ వల్ల ఇబ్బందిగా ఉంది, ఇది వదలలేక అది వదలలేక బాధపడుతున్న ఉత్తమురాలు. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే అలా అనిపిస్తూ ఉంటాయి. ఈ భవబంధములు అన్నిటికీ మూల కారణము తమోగుణం. రజోగుణం ఏం చేస్తుంది, దుఃఖ బహుళగా దుఃఖాన్ని పెంచుతుంది, క్రోధం పెంచుతుంది, తిట్లు తిట్టిస్తుంది. ఓ పొద్దునుంచి సాయంకాలం దాకా ధుమధుమలు ఆడిపోతూ ఉంటారు. కొంతమంది చూశారో లేదో, అదేమిటో వీళ్ళ ముఖంలో ప్రసన్నత్వం అనేది ఉండదు. ఎప్పుడు చూసినా ముఖంలో తిట్లు తినే ఉంటారు. హాస్యాలు ఆడినా కోపమే వాళ్ళకి అనమాట. అది కూడా పిల్లల్ని తిండి తినమని చెప్పడం కూడా, అరే తిండి తినవరా అంటాడు వాడు, అంతే తిండి తిని చచ్చిపోతాడు ఎవడన్నా, అది కూడా క్రోధం అన్నట్టు. ఇదంతా పరమ రజోగుణ ప్రధానమైన సృష్టి అన్నారు. ఇక వాళ్ళ కోపాన్ని ఈ సృష్టిలో ఎవడు మార్చలేడు. అటువంటి కోపిష్టి వాళ్ళు పుట్టారు. వీళ్ళల్లో కొద్ది మంది మాత్రం సాత్విక గుణంతో పుడతారు. వీళ్ళు లోపల బయట కూడా జ్ఞానంతో కలిగి ఉంటారట. ఇటువంటి వాళ్ళు మామూలుగానే భార్య, పిల్లలు అన్నీ కలిగి ఉన్నప్పటికీ వేటి మీద ధ్యాస ఉండదు. ఎంతసేపు మనస్సు పరమాత్మ మీద లగ్నమై ఉంటుంది. ఈ రకంగా సత్వగుణము, రజోగుణము, తమోగుణము మూడు గుణములు కలిగి ఏదో ఒక గుణం అధికంగా కలిగినటువంటి వాళ్ళు పుట్టారు. వీళ్ళనే మనుష్యులు అన్నారు. ప్రకాశాః బహిరంతశ్చ మనుష్యాః సాధకాస్తుతే. ఈ విధంగా సర్గతో మనుష్యులు కూడా పుట్టుకొచ్చారు. ఆ తర్వాత మహత్తత్వము అని ఒక తత్వాన్ని బ్రహ్మదేవుడు శరీరానికి ఆవాహన చేసుకున్నాడు.
ఆ మహత్తత్వంలో పంచతన్మాత్రలు అంటే భూమి, ఆకాశము, జలము, అగ్ని, వాయువు ఇవన్నీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇంద్రియ సంబంధము ఉంటుంది, దాంతోపాటు బుద్ధి కూడా ఉంటుంది. ఈ బుద్ధితో కూడినటువంటి మహత్తత్వాన్ని శరీరానికి ఆవాహన చేసుకున్నాడు. అలా ఆవాహన చేసుకున్నప్పుడు కొంతమంది పుట్టారు. దేవతలలో ఉపజాతి దేవతలు, దేవతల్లో కాకుండా ఇంకా చాలామంది విద్యాధరులు, కింపురుషులు, కిన్నరులు ఇలాంటి జాతులు ఉంటాయో అందులో విద్యాధరులు అనేవాళ్ళు పుట్టారట వాళ్ళు. తర్వాత మళ్ళీ భగవంతుడు కళ్ళు మూసుకున్నాడు ఆయన. అందులోంచి ప్రాకృత సర్గము అనేటటువంటి ఒక సృష్టి పుట్టి వచ్చింది. అదిగో ఆ సృష్టిలో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా దానవులు అన్నారు. రాక్షసులు పుట్టుకొచ్చారు. రాక్షసులు కూడా వాళ్ళు చాలా కేటగిరీస్ ఉన్నాయి. ధనుజులు, దైత్యులు, రాక్షసులు, దితిదులు ఇలా చాలామంది ఉన్నారన్నమాట. అందులో ఒక కేటగిరీ పుట్టుకొచ్చారు. ఆ తర్వాత క్రమేపి ప్రజలందరూ పుట్టుకొస్తున్నారు. వీళ్ళే మళ్ళీ ప్రళయకాలంలో కలిసిపోతూ ఉంటారు. మళ్ళీ వీళ్ళే పుట్టుకొస్తూ ఉంటారు. ఇదంతా నా మనోమయమైన సృష్టి కదా, ఈ మనోమయమైన సృష్టిలోంచి పుట్టిన వీళ్ళందరూ కూడా పుట్టిన తర్వాత చచ్చేదాకా ఊరికే తినడం, బతకడం, ఇలాంటి కాలక్షేపం చేయడం వల్ల ఏం ఉపయోగం ఉన్నది, పునర్జన్మ లేకుండా కూడా వీళ్ళలో చేసుకోవచ్చు కదా అని బ్రహ్మ కనిపించింది. ఆ పునర్జన్మ లేకుండా చేసుకోవడం కోసమని ఆయన వాళ్ళ కోసం ఆధ్యాత్మిక విషయాలు సృష్టించాడు. ఇలా చేసుకున్న వాళ్ళు మళ్ళీ పలనకాలంలో కల్పాంతం తర్వాత పునఃకల్పంలో పుట్టరు వాళ్ళు, అవి కూడా ఏర్పాటు చేశాడు. తర్వాత దేవతలు, అసురులు, పితృగణం, మనుష్యం ఈ నాలుగింటి తర్వాత ఇంకా సృష్టి చేయాలనుకున్నట్ట. సృష్టి చేయడం కోసం తమో గుణాన్ని బాగా పెంచుకున్నాడు బ్రహ్మ. అప్పుడు ఆయన తొడల నుంచి రాక్షసులు, అసురులు అనేవాళ్ళు పుట్టారు. ఈ జాతికి అసుర జాతి అని పేరు. రాక్షసుల్లో ఒక తెగ ఈ అసురులు పుట్టారట. చిచ్చి, తమోమయమైన శరీరం ఆవహించుకోవడం వల్ల ఈ అసురులు పుట్టారు. ఈ శరీరం నాకు వద్ద, నా తమోమయ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. ఆ శరీరాన్ని ఆ రాక్షసులు తినేసి దాన్ని విసిరిపెట్టేశారట. ఆ విసిరేస్తే అది రాత్రిగా మారింది. బ్రహ్మదేవుడు ఆ అసురులు పుట్టగానే తన శరీరం విడిచిపెడితే ఆ శరీరమే రాత్రిగా మారింది. ఇది ఈ రాత్రి శరీరం అంతా బ్రహ్మ విడిచిపెట్టిన తమోమయమైన శరీరం. ఆ తర్వాత ఆయన మళ్ళీ కొత్త దేహం ధరించాడు. సృష్టి ఇంకా పగలుగా మారింది. అందుకే దేవతలు పుట్టడానికి ఉపయోగపడిన శరీరమేమో పగలయ్యింది, రాక్షసులు పుట్టడానికి ఉపయోగించిన శరీరం రాత్రి అయ్యింది. రాత్రి రాక్షసులకు బలం, అందుకే ఆ శరీరం వాళ్ళది కనుక. పగలు దేవతలకు బలం. దేవతల యొక్క లక్షణములు కలిగిన మానవులు కూడా పగటిపూట బలంగా ఉంటారు, పగటిపూట కార్యక్రమాలు చేయగలుగుతారు. రాత్రిపూట అధికంగా కాలాన్ని వెచ్చించకూడదు వ్యర్థ ప్రసంగాలకి, లేకపోతే ఇంకోదానికి. అటువంటి వాళ్ళు కూడా అసురులతో సమానులు అవుతారు. అందుకే రాత్రిపూట మెలకుగా ఉంటే జాగరణ అని పేరు పెట్టుకుని భగవద్ధ్యానం చేయాలి. ఉత్తనే కూర్చోబెట్టి కాలక్షేపం చేస్తూ సెకండ్ షోలు చూస్తూ వీళ్ళంతా కనుక జాగరణ చేస్తే వీళ్ళ జాగరణ ఫలితం అంతా రాక్షసులదే. వీళ్ళకి రాక్షస లక్షణాలే తప్ప మానవ లక్షణాలు ఉండవు. అంచేత ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాలు వేస్తారు. ఏమిటి సినిమాలు? రాక్షస లక్షణాల కోసం డబ్బులు ఇచ్చి మరీ మనం చేజేతులారా తగలేసుకుంటున్నాం. అఫ్ కోర్స్ అవి భగవతత్వమైన కథలు అయ్యి ఉంటే కొంతలో కొంత అజ్ఞానం తొలగుతుంది. అంతేగాని దెబ్బ గుట, దొంగల గుట లాంటి సినిమాలు మాత్రం అవి పూర్తిగా రాక్షస లక్షణాలనే ప్రేరేపిస్తాయి. ఆయన ఆ విధంగా దేవతలు సృష్టించిన శరీరం పగలుగా, రాక్షసులు సృష్టించిన శరీరం రాత్రిగా మార్చేశాడు. ఆ తరువాత మహాత్ముడు మరో కొత్త శరీరం ధరించాడు. ఆ శరీరంలోంచి పార్శ్వభాగాల్లోంచి పితృదేవతలు పుట్టారు. ఆ పితృదేవతలు పుట్టగానే ఈ శరీరం కూడా విడిచిపెట్టేశాడు. పితృదేవతల కోసం విడిచిపెట్టిన ఆ శరీరమే పగలు రాత్రి కాని వేళ సంధ్యా సమయం. ఇటువంటి సంధ్యలు మూడు సంధ్యలు ఉన్నాయి. ఉదయం పూట ప్రాతస్సంధ్య అంటారు, సూర్యోదయాన్ని సమయంలో ఉండే కాలం. మధ్యాహ్నం 12 గంటలకి మాధ్యాహ్నిక సంధ్య. మళ్ళీ రాత్రిపూటకి సాయంకాలానికి మధ్యలో ఉండే సమయం ఉంది, అది సాయం సంధ్య. ఈ మూడు సంధ్యలు పితృగణాలకి సంబంధించింది. ఆ కాలములో సంధ్యావందనం చెయ్యాలి, భగవత్ కథలు వినాలి, తప్ప తిండి తినరాదు, నిద్రపోరాదు,
ఎవడు నిద్రపోతాడు వాడు ఆ జన్మలో దరిద్రం పొందుతాడు, వచ్చే జన్మలో కూడా దారిద్ర్య బాధతో పీడింపబడతాడు. ఆ తర్వాత స్వామి భగవంతుడు బ్రహ్మ మరో శరీరం ధరించాడు, అది రజోమయమైన శరీరం. ఈ రజోమయమైన శరీరం నుంచే రజఃప్రధానులైన మనుష్యులు పుట్టారు. వెంటనే ఆ శరీరం వాళ్ళ కోసం విడిచిపెట్టేశాడు. ఆ విడిచిపెట్టేసిన శరీరం కాస్త వెన్నెలగా మారింది, జ్యోత్సన. అందుకే మానవులకి వెన్నెల చూస్తే ఆహ్లాదం, వెన్నెల చూస్తే ఇష్టపడని మానవుడు ఎవడన్నా ఉంటే వాడు రాక్షసుడు ఇక్కడ పుట్టాడనమాట, అది అర్థం. చీకటి ఇష్టపడతారు వాళ్ళు, అందువల్ల మానవులకు వెన్నెలు ఇచ్చేసాట. ఆ తర్వాత భగవంతుడు బ్రహ్మదేవుడు మరో శరీరం ధరించాడు, కొద్ది రజోగుణం కలిగిన శరీరం. ఆ శరీరం నుంచి ఒక కొత్త రకమైన పదార్థం పుట్టిందట, పెద్ద ఆకారంతో, దానికే క్షుత్తు ఆకలి అని పేరు. పెద్ద భూతంలో పుట్టిందిట. వెంటనే అర్రెర్రె దిక్కుమాలి, ఇది పుట్టింది ఏంట్రా ఈ శరీరం నుంచి, ఆ శరీరం విడిచిపెట్టేశాడు. కొద్ది రజస్సు కలిగినటువంటి ఆ శరీరాన్ని వెంటనే ఆ శరీరమును ఆవహించుకున్నటువంటి ఆ కొత్త భూతము అక్కడి నుంచి బయలుదేరి, ఈ బ్రహ్మ శరీరంలో ఎంతసేపు ఉంటాను, ఇది శిథిలమైపోతుంది, నాకు ఏ శరీరాలు దొరుకుతాయి అని చూడగా భూలోకంలో మానవులు అసురులు కనిపించారట. టక్కన వెళ్ళి వెళ్ళ పట్టుకుందట. అప్పటి నుంచి మనకు ఆకలి పుట్టింది, అంత పూర్వం వాళ్ళకి ఆకలి లేదు, బ్రహ్మదేవుడు మనకి ఈ ఆకలిలా పెట్టాట. ఈ ఆకలి ఆవహించిన వేళా విశేషాన్ని బట్టి కొంతమందికి పాపం అదృష్టవంతులు, పొద్దున్నుంచి రాత్రి పడుకునేదాకా టపాటపా టపాటపా పిండి బిల్లు ఆడుతూనే ఉంటుంది, అయినా కడుపు నిండదు. మరి కొంతమందికి మాత్రం ఆవహించిన వేళా విశేషాన్ని బట్టి కొద్దిగా తింటే కడుపు నిండిపోతుంది. ఇలా క్షుత్తునే దేవత పుట్టి మానవుల్ని ఆవహించింది. ఆ తరువాత మరొక రూపం ధరించాడు ఆయన. ఆ రూపంలోంచి కురూపులైనటువంటి వ్యక్తులు పుట్టుకొచ్చారు, పెద్ద గడ్డాలు మీసాలతో. వీళ్ళనే తురకలు అన్నారు. ఆ శరీరాన్ని వాళ్ళకు విడిచిపెట్టేశాడు ఆయన. ఆ తరువాత పూర్తిగా రజస్తమో గుణములతో నిండిన మరో శరీరం ధరించాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి రెండు రకాల మనుషులు పుట్టారట, కుడి నుంచి ఎడమ నుంచి. పుట్టి పుట్టగానే వాళ్ళు లక్షల జాతులుగా పుట్టారు, ఒకళ్ళు ఇద్దరు కాదు, లక్షల కొద్దీ పుట్టేసి బ్రహ్మదేవుణ్ణి మింగేయడానికి వచ్చేసారట. మింగేయండి మింగేయండి అన్నారట వాళ్ళంతా కలిసి. దాంతో ఈయన కంగారు అడిపోయాడు, ఆకలికి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. మైవంభో రక్షతామేష యైరుక్తం రాక్షసాస్తుతే ఊచుహు ఖాదామయిత్యల్జే ఏతే యక్షాస్తు జక్షణాత్. తినండి తినండి నవిలేయండి అన్నారు కొందరు, చితక్కొట్టేయండి అన్నారు కొంతమంది. అప్పుడు బ్రహ్మదేవుడు నన్ను రక్షించండి నన్ను చంపకండి అన్నట్ట భయపడిపోయి. వీళ్ళు పుట్టిస్తే వాళ్లే చంపేయడానికి వచ్చారు, దాంతో భయపడిపోయి వద్దు వద్దన్నట్ట. అనగానే వెంటనే వాళ్ళన్నారట, మామా జక్షతు రక్షతు అన్నారట, అంటే రక్షించద్దు రక్షించొద్దు అన్నారట కొంతమంది, రక్షించద్దు రక్షించొద్దు అన్నారు కొంతమంది. భక్షించండి రక్షించండి అని అండంలో జక్షతు అన్నవాళ్ళు యక్షులయ్యారు, మామా రక్షతు వీళ్ళని రక్షించకండి అన్నవాళ్ళే రాక్షసులయ్యారు. బ్రహ్మదేవుడిని మింగడానికి వెళ్ళగానే అప్పుడు బ్రహ్మ ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరం ధరించాట, ఈ శరీరం వాళ్ళు పట్టుకుపోయారట. ఈ విధంగా యక్ష రాక్షసులు పుట్టుకొచ్చారు. అది చూచాడు బ్రహ్మ, ఓరి నాయనో నేను సృష్టించే జీవులు నా మీద పుడుతుంటే తప్పించుకోవడం తలప్రాణం తాక్కొస్తోంది, పరమాత్మ నారాయణ ఏమిటి దిక్కుమాలిన వాళ్ళు పుడుతున్నారు అనుకున్నట్ట. బ్రహ్మదేవుడు సృష్టే బ్రహ్మని మింగడానికి వస్తే కలియుగంలో ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మా అబ్బాయి నన్ను కర్రచు కొట్టబోయాడండి ఏంటి అన్యాయం అని అడిగాడు. వీళ్ళంతా ఆదిగో ఆ టైంలో పుట్టిన వాళ్ళు అనమాట, బ్రహ్మదేవుడిని మింగడానికి పుట్టిన మామా రక్షత అన్నారే వాళ్ళే ఇప్పుడు ఈ అందులో మళ్ళీ పిల్లలుగా పుట్టి తల్లిదండ్రులు ఎత్తి మీద కర్ర పెట్టి కొడతాం, బుర్ర మీద కొడతాం, కొట్టి కడతాం అనేవాళ్ళు వీళ్ళే. అయ్యో చాలా రకాలుగా ఉన్నారు ఈ లోకంలో. బ్రహ్మకు కొంచెం భయం వేసింది, వెంటనే జుట్టు ముడేసేసుకున్నట్టు గట్టిగా. అక్కడి నుంచి ఆ రాక్షసులు కనిపించకుండా ఆ దిక్కుమాలిన శరీరాన్ని వాళ్ళకి విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు వేరే చోటికి. అప్పుడు ఆయన నెత్తి మీదకి ఒక ఆయన వచ్చి కూర్చున్నట్ట, చూస్తే ఇలా గుండ్రంగా ఉన్నాడు. ఓరి అని చెప్పి తీసి అవతలు పారేశాడు. కేశములు ఇలా చుట్టబెట్టుకున్నప్పుడు పుట్టిన వాళ్ళు సర్పములు అని పిలువబడ్డారు. చుట్టుకోవడం సర్పము అంటే కదలుట, వాళ్ళంతా పాములు అయ్యారట. నెత్తి చుట్టుకుంటే జుట్టులోంచి కూడా పుట్టుకొచ్చేస్తున్నారు వీళ్ళు ఈ పాములు. వీళ్ళని విసిరేశాడు. అదే సృష్టి యొక్క రహస్యం, ఎప్పుడు ఎలా జన్మించాలో అదంతా లిఖించబడి ఉంటుందిట. అంచేత
భగవంతుడు కూడా తాను సృష్టి చేయడం నుంచి తప్పించుకోలేకపోతున్నాడు. బ్రహ్మ కూడా ఆ తదనంతరం బ్రహ్మ ఒక్కసారి క్రోధించాడు. ఆ కోపం చేయగానే అందులోంచి మాంసాహారులైనటువంటి మానవులు పుట్టుకొచ్చారు. ఎప్పుడైతే ఈయన క్రోధం వచ్చిందో ఆ క్రోధం వల్ల ఆయన పళ్ళల్లోంచి పుట్టుకొచ్చారట. వాళ్ళకు కొంచెం తీక్ష్ణమైన పళ్ళు, కఠినంగా ఉండే మాంసాన్ని కసాపిసా కసాపిసా అంటూ నవిలేసేటటువంటి జీవులు పుట్టుకొచ్చారు. వాళ్ళని చూచాడు ఆయన. వాళ్ళంతా వచ్చి మమ్మల్ని సృష్టించావు, నిన్నే తినేస్తాం నవిలేస్తాం అన్నారట పళ్ళతోటి. ఒరే మీరు మమ్మల్ని చంపకండిరా, భూలోకానికి పండి, ఏవో కొన్ని జంతువులు చంపుదనండి, పరిమితంగా చంపండి అని నియమాలు ఏర్పాటు చేసి భూలోకానికి పంపేట. వాళ్ళు వచ్చి లేళ్ల మీద మేకల మీద వాటి మీద వీటి మీద పడి తినడం మొదలెట్టారట. వీళ్ళల్లో మళ్ళీ కొంతమంది ప్రత్యేకమైన తెగగా ఏర్పడి ఈ జంతువులు తాళటం లేదని నరమాంసం తినడం మొదలెట్టారట. ఈ విధంగా ఆటవికులు నరమాంస పక్షుకులు కొంతమంది తయారయ్యారు. అందులో ఈ జనం తయారయ్యారు. చీ ఈ శరీరం బాగాలేదనుకుని బ్రహ్మ ఆ శరీరం కూడా విడిచిపెట్టేశాడు. మళ్ళీ కొత్త శరీరం ధరించాడు. అప్పుడు ఆయన శరీరం ఆనందం చెంది పాటలు పాడింది. అద్భుతమైనటువంటి గానం వచ్చిందట. గాయతోంగాత్సముత్పన్న గంధర్వాస్తస్య తక్షణాత్ పిబంతో జిరే వాచం గంధర్వాహ తేనతే ద్విజ. గానం చేస్తున్నప్పుడు పుట్టారు వాళ్ళు, అందుకని గంధర్వులు అన్నారు. ఆ గంధర్వులు గానం చేస్తున్నప్పుడు పుట్టి గంధర్వ గానం అనేది ఏర్పాటు చేశారట. అందుకే బాగా పాడితే వీడు గంధర్వుల్లో పాడుతున్నాడు అని అంటారు. మంచి గానం వాళ్ళ సొమ్ము అయ్యింది. వాళ్ళు జ్ఞానులు. వాణిని నాలుక మీద నిలబెట్టుకున్నారు, సామవేదాన్ని నిలబెట్టుకున్నారు, సరస్వతీదేవిని సమస్త దేవతల్ని తమ కీర్తనల ద్వారా ప్రసన్నం చేసే పరమ పవిత్ర మధుర స్వరం వారి సొత్తు అయ్యింది. గంధర్వులు ఆ విధంగా పుట్టుకొచ్చారు. వీళ్ళందరినీ సృష్టించాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత రకరకాలైనటువంటి పూర్వకర్మలతో ప్రేరేపింపబడినటువంటి ఆయువులు ఇచ్చాట వాళ్ళకి. పూర్వజన్మలు ఎంతో పూర్వం ప్రళయకాలంలో వాళ్ళు ఏవో చేసిన పనులు ఉంటాయి కనుక ఆ పనులను బట్టి పుట్టిన వాళ్ళందరికీ ఈ పక్షులకింత, ఈ జంతువులకింత, మళ్ళీ ఈ జంతువులలో ఒక్కొక్కడికింత, ఇండివిజువల్ ప్లస్ సామూహిక మానవులకి 128 సంవత్సరాలు మొదట్లో పెట్టేట ఆయన. క్రమేపీ తపస్సు వల్ల 100,000 సంవత్సరాలు పెంచుకుంటూ ఉన్నారు కొందరు, చేసిన కర్మల వల్ల ఇంకా తగ్గించుకుంటూ ధ్వంసం చేసుకుంటూ ఉన్నారు కొంతమంది. అందుకే కృతజ్ఞంలో వాళ్ళు 100,000 బతికాడు, 10,000 బతికాడు అంటే వాళ్ళు తపశ్శక్తి వల్ల సాధన వల్ల పెంచుకున్నది. కలియుగంలో వాళ్ళు చేసిన పాపాల వల్ల ఈ దిక్కుమాలిన విజ్ఞానం వల్ల వీళ్ళంతా 128 ఏళ్ళు కాదు కదా, ఎప్పుడు ఎవడు ఎలా పోతాడో, ఎవడికి ఆయుర్దాయం అసలు ఖచ్చితంగా తెలియదు, అలా అయిపోయింది కలియుగంలో. ఈ విధంగా వాళ్ళకి ఆయువులు ఏర్పాటు చేశాడు. ఆయన వక్షస్థలం నుంచి ఇంతలో మళ్ళీ ఓ చమత్కారం జరిగిందట. అందులోంచి పుట్టే ఇటు వరస పెట్టి ఏమిటది, అవయో వక్షసశ్చక్రే ముఖ తేజా సృష్టవాన్ సృష్టవాన్ ఉదరాగ్రశ్చ పార్శ్వాభ్యాం చ ప్రజాపతి పద్భ్యాం చాస్యాన్ సమాతంగాన్ అనాసభాన్ గవయాన్ మృగాన్ ఉష్ట్రాన్ అస్య తరాంశ్చైవ న్యంకూన్ అన్యాశ్చ జాతయః. స్వామి యొక్క వక్షస్థలం నుంచి గొర్రెలు, తోడేళ్ళు, ముఖం నుంచి మేకలు, ఉదరం నుంచి పార్శ్వం నుంచి ఆవులు, కాళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, గాడిదలు, అడవిలో తిరిగేటటువంటి అడవి దున్నపోతులు, అడవి ఎద్దులు అంటారే అవి, ఇవన్నీ కూడా కాళ్ళ నుంచి పుట్టేట. మృగములు అంటే లేళ్ళు, ఒంటెలు పుట్టాయి. తర్వాత ఆయన గోళ్ళ నుంచి ఞంకములు అంటే డేగలు, గ్రద్దలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ పుట్టుకొచ్చాయి. రోమములు బ్రహ్మదేవుడు ఒకసారి జాడించాడు ఒంటి మీద ఉండే వెంట్రుకలను. అందులోంచి ఫలాలు, దుంపలు, ఓషధులు పుట్టుకొచ్చాయి. కల్పారంభంలో ఆయన ఈ విధంగా పశుపక్ష్యాదుల కోసం ఓషధులను కూడా రచించాడు. ఆ తర్వాత యజ్ఞములను సృష్టించాడు. యజ్ఞములకు యజ్ఞ పురుషులను సృష్టించాడు. అడవుల్లో తిరిగేటటువంటి జంతువులు, మళ్ళీ తర్వాత గ్రామాల్లో తిరిగే జంతువులు అని జంతువులు మళ్ళీ 2 భాగాలు చేశాడు. వీటిల్లో జంతువుల్లో 4 కాళ్ళ జంతువులు, 2 కాళ్ళ జంతువులు ఇలాంటి విశేషాలు కూడా సృష్టించాడు. కొన్ని ముందున్న రెండు కాళ్ళు కాళ్ళకు బదులుగా చేతులుగా వాడతాయి, కొన్ని కొన్ని ఏమో నాలుగు కాళ్ళతోటి పరిగెడతాయి. ఇటువంటి విచిత్రమైన వాటిని సృష్టించాడు. అందులో నాలుగు కాళ్ళ మీద తిరిగే వాటిల్లో ఎడ్లు, గాడిదలు మొదలైనవన్నీ ముఖ్యమైనవి. కోతులు ఉన్నాయి, అవి జంతువులు అయినప్పటికీ రెండు కాళ్ళు ఉపయోగపడతాయి, మరో రెండు చేతుల్లో కూడా ఉపయోగపడతాయి. ఈ విధంగా ఏకకాలంలో కాళ్ళుగాను చేతులుగాను కూడా ఉపయోగపడే జంతువుల్ని సృష్టించాడు. ఆ తర్వాత రుక్కులను, క్రమాలను, గాయత్రి మంత్రాన్ని, వీటన్నిటినీ భూలోకానికి వ్యాపింపచేశాడు ఆయన. మానవులు బాగుపడడం కోసమని ఆయన ఏం చేశట, గాయత్రంచ రుచశ్చైవ త్రివృత్సోమం రథంతరం అగ్నిష్టోమంచ యజ్ఞానాం నిర్మమే ప్రథమాన్ముఖాం యజుంషి త్రైష్టుభం ఛందః స్తోమం పంచదశం తథా బృహత్సామతతోక్తంచ దక్షిణాదసృజన్ముఖాత్. ఆ తర్వాత స్వామి తన ముందు ముఖం, నాలుగు ముఖాలు ఉన్నాయని చెప్పుకున్నాగా, తూర్పులైన ఉండేటటువంటి ముఖము నుంచి గాయత్రిని, రుక్రమాన్ని, త్రివృత్సోమాన్ని, రథంతరాన్ని, అగ్నిష్టోమ యజ్ఞాన్ని నిర్మించాడు. దక్షిణం వైపు ఉండే ముఖం ఉంటుంది, ఆ దక్షిణ ముఖం నుంచి యజుర్వేదాన్ని, త్రిష్టుప్ ఛందాన్ని, పంచదశ స్తోమాన్ని, సామాన్ని, బృహత్సామాన్ని, తర్వాత ఉక్తము అనేటటువంటి మంత్రాన్ని సృష్టించాడు. వెనక వైపు ఉండే పశ్చిమ ముఖం నుంచి సామవేదాన్ని, జగతీ ఛందస్సుని, సప్తదశ స్తోమాన్ని, విరూపాన్ని, అతిరాత్రాలని సృష్టించాడు. ఉత్తర ముఖం నుంచి ఏకవింశతి అంటే 21 స్తోమములు ఉన్నాయి, దానిని, అథర్వణ వేదాన్ని, అప్తోర్యమాణాన్ని, అనుష్టుప్ అనే ఛందస్సు అనేది, ఇప్పుడు మనం శ్లోకాలు చదువుతున్నాం, విశ్వం విష్ణుర్ వషట్కారో, ఇవి వాటికి అనుష్టుప్ ఛందస్సు అని పేరు. పాదానికి 8 అక్షరాలు ఉంటాయి, ఒక్కొక్క శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. అటువంటి అనుష్టుప్ ఛందస్సు ఈ ఉత్తర ముఖం నుంచి సృష్టించాడు. అందుకే ఛందస్సు బలమైనది. ఛందస్సులో పద్యం చెబితే ఉపయోగం తప్ప ఏ ఛందస్సు లేకుండా, అక్కడ ఉన్నది పులి, ఆ పులికి వేసింది చలి, ఆ చలిని చూస్తే నా మనసు గిరి, ఇదంతా బలి, ఏమిటి పిచ్చగ విత్తం, దీనివల్ల ఎవరికి ఉపయోగంలా. అందుకని అనుష్టుప్పు మొదలైనటువంటి ఈ ఛందస్సులన్నీ భగవంతుడు లోకాన్ని ఉద్ధరించడం కోసం ఏర్పాటు చేశాడు. ఈ ప్రకారముగా భగవంతుడైన బ్రహ్మ యొక్క శరీరము నుంచి సమస్త జీవులు, ప్రాణులు, ఆ ప్రాణులకు ఆహార పదార్థాలు, వృక్షాదులు, యజ్ఞాలు, మంత్రశాస్త్రాలు, వేదములు క్రమేపీ పుట్టుకొచ్చాయి. ఇదొక మహత్తరమైనటువంటి సృష్టి క్రమం. ఈ సృష్టి క్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఎవడు ఆలకిస్తాడో అటువంటి వాడు గొప్ప జ్ఞాని అవుతాడు. అంత తేలిగ్గా అర్థమయ్యేది కాదు ఈ సృష్టి క్రమం, అయినా సరే అలా వింటూ ఉండవలసిందేట. మధ్య మధ్యలో బుర్ర ఇంటికి పోతున్నా, ఇది కథ కాదు మీదకి వెడుతున్నా సరే మళ్ళీ బలవంతంగా లాక్కొచ్చి దీని మీద పెట్టి విన్నటువంటి వాడు జ్ఞాని అవుతాడు. ఇటు అటువంటి వాడు హింస, అహింస మొదలైనటువంటి తత్వములకు సంబంధించిన విశేష జ్ఞానాన్ని అలవరుచుకుంటాడు. ఈ విధంగా భగవంతుడు బ్రహ్మ సృష్టిక్రమాన్ని చేశాడు. అక్కడితో ఆగేడా, మానవులందరికీ కర్మములను కూడా ప్రసాదించాడు, వర్షం ఇచ్చాడు. వర్షాకాలములో హాయిగా వ్యవసాయం చెయ్యండి, పంట భూములు చెయ్యండి అన్నాడు. విత్తనాలను ఇచ్చాడు, విత్తనాలకి మొలకెత్తడానికి తగినటువంటి శక్తిని ప్రసాదించాడు. కృత్రిమత్వం జోలికి వెళ్ళవద్దన్నట్ట. సహజమైనటువంటి పదార్థాలతోటే పంటలు పండించండి, కుళ్ళిపోయిన పెంట మొదలైనటువంటి ఎరువుల్నే ఉపయోగించండి, అంతేకాని మీరు బలవంతమైనటువంటి కృత్రిమమైనటువంటి రసాయనికములు వాడకండి, అవి వాడితే భవిష్యత్ అంతా అనారోగ్యం పోలవుతుంది అన్నట్ట. అందుకని సాత్విక ప్రధానమైన పంటలు పండించుకోండి అన్నట్టు ఆయన. అందుకే మన పూర్వులు ఏం చేసేవారు, ఆ పెంట వేసేవారు చక్క, ఇంకేవో ఎరువులు వేసేవారు, రకరకాలు వేసేవారు. ఆ రోజుల్లో తక్కువ పంట పండినా అందరూ మంచి బలంగా ఉండేవారు, ఇప్పుడు అంత పంట వచ్చినా అందరూ ఇలా ఉంటున్నారు. ఈ విధంగా భగవంతుడు వ్యవసాయానికి ఏర్పాటు చేశాడు. ఈ జలములు ఆకాశం నుంచి అప్పుడప్పుడు వచ్చేటటువంటి వర్ష జలం చాలదని ఆయన మళ్ళీ వీళ్ళ కోసం నదులు, సెలయేళ్ళు, ఈ నదుల నుంచి కాలువలు తవ్వే మార్గాలు ఇవన్నీ కూడా బోధించాట. క్రమేపీ వృత్తులు ఏర్పడ్డాయి. వృత్తులు ఎప్పుడైతే ఏర్పడ్డాయో, బ్రాహ్మణాః క్షత్రియాః వైశ్యాః శూద్రాశ్చ ద్విజసత్తమ పాదోరువక్షస్థలతో ముఖతశ్చ సముద్గతాః. ఒక్కొక్క పని వల్ల మళ్ళీ మానవులు క్రమేపీ విభాగించబడి
ఆ భగవంతుడి యొక్క శరీరం నుంచి పుట్టిన వాళ్ళు అయినప్పటికీ చేసే పని వల్ల బ్రాహ్మణ క్షత్రియ వైశ్యశూద్రులని పిలువబడ్డారు. సృష్టి ఆరంభంలో నాలుగు జాతుల వాళ్ళు అన్ని పనులు చేసేవారు, అన్నీ సుఖంగా కలిసి ఉండేవారు. క్రమేపీ వారిలో వారికి విభేదాలు వచ్చాయి, మానవులకి విభేదాలు వచ్చి అందరూ ఏ తెగక తెగ విడిపోయారు, వైరుధ్యములు వచ్చాయి, విరోధములు కూడా ఏర్పడ్డాయి. అయినప్పటికీ బ్రహ్మ యొక్క సృష్టి సమస్తం ఒకటే అనే జ్ఞానం కలిగిన వాళ్ళు బ్రహ్మ చకారవే అంతా పరబ్రహ్మమే అనే జ్ఞానంతో ఉండి ఐకమత్యంతో ఉంటూ ఉంటారు. ఈ మొత్తం తెలుసుకున్న మానవులు ఏం చెయ్యాలి అంటే ఇక్కడ చెబుతున్నాడు, జాగ్రత్త ఏమనండి, నిష్పాద్యంతే నరైస్తైస్తు స్వధర్మాభిరతై సదా విశుద్ధ ఆచరణోపేతై సద్భిహి సన్మార్గగామిభిహి. ఏ మనుష్యుడు సదా సదాచారి అయి ఉంటాడో సదాచారంలో నడుచుకోవాలి. ఆచారాన్ని విడిచిపెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా తన కోరికలకు అనుగుణంగా చరించరాదు. ఎవడు సజ్జనుడవుతాడో స్వధర్మ పరాయణుడవుతాడో అటువంటి వాడు ఆనందాన్ని పొందుతాడు. ఎవడు యజ్ఞాది కర్మములు చేయిస్తాడో చేస్తున్నప్పుడు చూస్తాడో అదిగో అటువంటి వాళ్ళు ఉన్నారే సన్మార్గగామి, వాళ్ళని సన్మార్గులు సన్మార్గంలో వెళ్ళేవాళ్ళు అంటారు. ఏమిటి వీళ్ళకి ఉపయోగం అంటే సన్మార్గంలో వెడితే స్వర్గాపవర్గై మానుష్యాక తాత్ ప్రవృత్తి నరామునే యచ్చాభిరుచితం స్థానం తద్యాంతి మనుజాద్విజ. ఏ మనుష్యుడు స్వర్గమును ప్రసాదించేటటువంటి యజ్ఞయాగాదులను చేయిస్తాడో చూస్తాడో, నిరంతరం భగవత్ సంబంధమైన కథలు వింటాడో, అపవర్గమును పొందడానికి తగినటువంటి మార్గంలో వెడతాడో అదిగో అటువంటి మానవుడు తాను అనుకున్నటువంటి ఫలితం పొందుతాడు. ఎవడు వీటిని తిరస్కరించి యథేచ్ఛగా తనకు తోచిన మార్గంలో విహరిస్తూ ఉంటాడో ఆ మూర్ఖుణ్ణి ఉద్ధరించడానికి ఈ సృష్టిలో ఉన్న మానవులు అందరూ కలిసినా ఏమీ చేయలేరు. కాబట్టి సన్మార్గములో పౌపురాణములు వేదములు ఉపనిషత్తులు చెప్పిన మార్గంలో నడుచుకోవాలి. ఓ మునీశ్వర మైత్రేయ, బ్రహ్మ సృష్టించిన ఈ సృష్టిలో లోపం లేదు, ఉన్నదల్లా దృష్టిలోనే లోపమున్నది. ఆ భగవంతుడైన బ్రహ్మే రజోగుణ ప్రధానుడై సృష్టికర్త అయ్యాడు. ఈ సృష్టిని పోషిస్తూ విష్ణు అనిపించుకున్నాడు, ప్రళయకాలంలో నాశనం చేస్తూ రుద్రుడు అనిపించుకున్నాడు. ఇక్కడుండే మానవులకు ఇంకా 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 ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలనుకుని బ్రహ్మదేవుడు సిద్ధ పురుషుల్ని సృష్టించాట. ఈ సిద్ధులు ఏమన్నారంటే, నాయనలారా తతస్సా సహజాః సిద్ధిస్తాసాం నాతీవ జాయతే రసోల్లాసోదయశ్చాన్యాః సిద్ధయోష్టౌ భవంతియాః. అన్ని వేళలా మానవులకు సుఖం కలగడం కోసం అణిమ లఘిమ గరిమ మహిమ ఈశిత్తము వశిత్తము ప్రాప్తి ప్రాకామ్యము ఈ ఎనిమిదింటికి కలిపి అష్టసిద్ధులు అని పేరు. అష్టసిద్ధుల్ని సృష్టించట. ఈ సిద్ధులను బోధించడం కోసం సిద్ధపురుషుల్ని పంపేట. ఈ సిద్ధపురుషులు ఏమన్నారంటే, ఈ యోగ మార్గంలో నడుచుకో సిద్ధులు పొందుతావు, ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకో సిద్ధి పొందుతావు అని చెప్పారు. అలా నడుచుకుంటే సిద్ధులు పొందుతారు. ఆ సిద్ధులన్నీ కూడా పరమ పవిత్రమైనవి, కానీ వాటిని సాధ్యమైనంత వరకు స్వార్థానికి ఉపయోగించకూడదు. పక్కవాడికి గేదె ఎక్కడికి తప్పిపోయిందో కళ్ళు మూసుకు చెప్పితే వాడు రూపాయి ఇస్తాడు, దాంతో వీడి సిద్ధులు కాస్త భ్రష్టం అవుతూ ఉంటాయి. గేదె తప్పిపోయింది లేకపోతే ఆవు పాలు ఎంత దొరుకుతాయి, ఎక్కడ ఏ బ్యాంకులో ఏ కట్టలు వేశారు, ఇవన్నీ తెలుసుకోవడానికి సిద్ధులు ఉపయోగించాం. సిద్ధులు అనేవి ఆధ్యాత్మిక బుద్ధులు పెంచుకోవడానికి తప్ప తిండి సంపాదించడానికి మాత్రం కారాదు. అలా కాకుండా ఉంటే వాడు సిద్ధపురుషుడు, మరింత సిద్ధుడు అవుతాడు. లేకపోతే తాత్కాలిక జగప్రసిద్ధుడై కొంతకాలానికి మళ్ళీ దుర్బుద్ధుడవుతాడు. కాబట్టి మానవులను ఉద్ధరించడానికి సిద్ధులు పెట్టి సిద్ధులతో పాటు మళ్ళీ వీడికి భ్రష్టత మరియు ఉద్ధరింపు రెండూ పెట్టాడు ఆ భగవంతుడు. అయితే సిద్ధులను గనక తన స్వార్థ ప్రయోజనానికి వినియోగిస్తే తతో తాసు క్షీణా స్వశేషాసు వర్ధమానే చపాతకే. ఏ మనిషి సిద్ధులను క్షీణింపజేసుకుంటాడు, క్షీణింపజేసుకోవడం అంటే వేస్ట్ చేసుకోవడమేగా అనవసరమైన వాటి కోసమని. మనం బ్యాంకులో 100,000 రూపాయలు వేసుకున్నాం, అది ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నాం చిన్న చిన్న కోరికలకి, కొద్ది రోజులు ఏమవుతుందో డబ్బంతా పోతుంది,
అలాగే సమస్త సిద్ధులు కూడా క్షీణా స్వశేషాసు, ఉపయోగించటం వల్ల దురుపయోగం చేయటం వల్ల సిద్ధులు క్షీణిస్తాయి. అప్పుడు ఏమిటండి నష్టం? పాతకే పాపాల్లో పడిపోతాడు. సిద్ధులు గనక క్షీణించడం మొదలు పెడితే, ఈ మానవులు ఇచ్చేటటువంటి రూపాయి కోసం పావలో కోసం వాటిని పాడు చేసుకుంటే మహాపాపంలో పడిపోతాడు. అటువంటి వాణ్ణి బాగు చేయడం ఎవడ వల్ల కాదు, వాడికి అప్పుడట మామూలు మానవుల కంటే ఎక్కువ కష్టాలు వస్తాయని చెప్పాడు ఇక్కడ. ద్వంద్వాభిభవ దుఃఖార్థాః తాభవంతి తతా ప్రజాః. పాపం కష్టపడి సంపాదించిన సిద్ధులు పోయి పాపం పెరిగిపోయి సంపూర్ణమైనటువంటి ద్వంద్వ హ్రాస దుఃఖాలతో ఆతురులైపోతారు. అందువల్ల నాయనలారా, పూజా పురస్కారముల యొక్క పుణ్యాన్ని, సిద్ధుల వల్ల వచ్చేటటువంటి ఆ గొప్ప లక్షణాలను సామాన్యమైనటువంటి నీచములైన కోరికలకి వ్యర్థం చేసుకోకుండా ఇంకా పెంచుకోండి అన్నాడు బ్రహ్మ. అది విన్నవాళ్ళు మహాప్రసిద్ధులయ్యారు, వినని వాళ్ళు కర్మపుణ్యముల పాలైపోతారు. ఈ విధంగా సమస్తమైనటువంటి విశేషాలని ఆ భగవంతుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత తిండి తినడం కోసం మానవులకి ఒక్క రకమైన పదార్థాలు సరిపోలేదట. కొత్తల్లో అందరూ ఏవో ఒకే వృక్షాలను ఆశ్రయించారు, ఒకే పంటలను ఆశ్రయించారు. చూచాడు, జారిపడ్డట భగవంతుడు. జారిపడి ఏం చేశాట, వీళ్ళకి ఆహార పదార్థాలు వెరైటీలు అయితే బాగుంటాయి అనుకున్నట. అందుకని ద్రేహయః స యవాః మాషాః గోధూమాః చణవస్తిలాః ప్రియంగ సప్తమాహ్యేతి అష్టమాస్తు కులత్తకాః. ధాన్యం అంటే వరి అన్నమాట, జొన్నలు, మినుములు, గోధుమలు, సంస్కృతంలో కూడా గోధూమాః అంటారు, తెలుగులో గోధుమ అయింది అదే. తర్వాత చిరుధాన్యములు, తెలలు అంటే నువ్వులు, ఆ తర్వాత ప్రియంగులు అంటే ఆవాలు, తర్వాత కులత్తములు అంటే మెంతులు లాంటివి అనుకోవచ్చు. ఎనిమిది రకములు సృష్టించాడు. ఈ ఎనిమిదింటిని కూడా శ్యామాకములు అనేటటువంటి వాటితో కలిపి సృష్టించాడు. ఆ శ్యామాకలే తెలుగులో శ్యామదుంపలు అయ్యాయి అంటారు, శ్యామదుంపలు. తర్వాత నీవార ధాన్యము, వనతిలము అడవి నువ్వులను ఉండేవిటి, ఇంతంత గింజలు ఉండేవిటి, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు. తర్వాత జొన్నలు కాకుండా వేణు ఎవలు అంటే సజ్జలు, మర్కటములు, 14 రకాలైనటువంటి ధాన్యములు వరుసపెట్టి సృష్టించాడు. ఈ ధాన్యములు నిల్వ చేయాలి కదా ఎక్కువ కాలం, ఇవి నిల్వ చేయడం కోసం ఏం చేశారట, ఓషధులు తీగలు సృష్టించాట. అందుకే ఈ తీగలన్నింటినీ కూడా శక్తిని, ఓషధుల యొక్క శక్తిని గడ్డిలో పెట్టాడు. గడ్డిని పురి చేసి ఇలా అల్లి దానిని చుట్టి అందులో ఈ ధాన్యం నిల్వ చేసినట్టయితే అది 10 కాలాలు నిల్వ ఉంటుంది కంపు కొట్టకుండా. ఈ ఏదో రేకుల షెడ్లో వేస్తే కొద్ది రోజులు పోయాక ముక్కి పాడైపోతాయి. ఎంత విచిత్రమవుతుందంటే పురాణ ఆరంభకాలంలో సృష్టి రహస్యాలు చెప్పాడు ఆయన. ఆ గరికలో, ఆ గడ్డి యొక్క ఉట్టిల్లో వాటిల్లో ఎక్కువ ఉన్నదట. అందుకనే పూర్వం చక్కగా ఇంట్లో గడ్డితో తయారు చేసినటువంటి ఆ ధాన్యం పురులు వేసేవారు. వాటితో ఉండేటటువంటి గడ్డి పైన అల్లినటువంటి వాటిని ఏమిటంటారు, ధాన్యం గాదుల్లో దాచేవారు. అవన్నీ పోతున్నాయి అన్నమాట, అవన్నీ ఏర్పాటు చేసేట వీటిని దాచడం కోసం. ఈ యజ్ఞముల కోసం మళ్ళీ ఈ ధాన్యాలు మళ్ళీ మళ్ళీ పుట్టాలిగా, అందుకని వీటిలో కొంత భాగాన్ని యజ్ఞానికి ఉపయోగించమన్నాడు. నేవార ధాన్యం మొదలైనవి యజ్ఞం చేసినట్టయితే ఆ భగవంతునికి ప్రసాదిస్తే సంతృష్టి చెంది మరింతగా ధాన్యం ఇస్తాడు. మొత్తం ధాన్యం అంతా మనమే గోడంలో దాచుకుని యజ్ఞం చేయకపోతే తర్వాత కాలంలో వర్షాలు పడవు, పంటలు పండవు, లోకం అంతా కరువు పాలవుతుంది. అందుకని ఆయన ఏం చేశట, ప్రాజ్ఞాస్తతో యజ్ఞాన్వితన్వతే పరావర విధ. ప్రాజ్ఞులైన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంటలు అభివృద్ధి పొందడం కోసం ఈ పంటలలో కొంత భాగం తీసి యజ్ఞానికి ఉపయోగించాలి. సంపాదన వచ్చింది కదా అని నువ్వు 100కి 100 ఖర్చు పెట్టకూడదు, కొంత ధనాన్ని భగవత్ ప్రేరణకు ఉపయోగించాలి. ఆ కార్యక్రమానికి వినియోగించని ధనం ఎందుకు పనికి రాకుండా పోయి తనకు కూడా ఉపయోగపడకుండా ధ్వంసం అయిపోతుంది. అందుకని పాపశాంతికి, ప్రజోపకారానికి యజ్ఞానుష్ఠానాన్ని పెట్టాడు. అయినప్పటికీ కూడా కలియుగం వచ్చేంతవరకే కాదు, కృతయుగంలో కూడా పాపాలు అంత ఎంత ఉన్నాయి కదా మరి. అందుకని ఏషాంతు కాల సృష్టోసౌ పాప బిందు మహామునే చ చేతస్సువృధే చక్రుస్తే నయజ్ఞేషు మానసం. ఓ మహాముని, జనుల యొక్క హృదయములలో కాలగతి వల్ల పాపం అనే బీజం పడింది, అది పెరిగింది. అందుకనే ఈ లోకుల యొక్క మనస్సులలో నా యజ్ఞేషు మానసం, మనస్సు యజ్ఞాలలో లగ్నం కాదు. ఆ యజ్ఞం చేస్తే పిచ్చాళ్ళు ఎవడో బ్రాహ్మలు బతకడానికి పెట్టుకున్నారు, యజ్ఞం చేస్తే ఈయనయ్యేమిటి, ఆ పైకి వెళ్ళడం ఏమిటి అనేటటువంటి భ్రమను కలిగిస్తుంది. సుస్పష్టంగా చెప్పాడనమాట. అలా కలగడం వల్ల, యజ్ఞములు చేయడం వల్ల భగవంతుడికి ప్రేరణ ఏమిటి, పంటలకు సంబంధమేమనే భ్రమ పెరగడం వల్ల మొత్తం క్రమేపి నింద మొదలవుతుందట. వేదవాదాంహ తథా వేదాని యజ్ఞ కర్మాధికం చేయత్ తత్సర్వం నిందయామాసు యజ్ఞవ్యాసేత కారిణః. నిందయామాసు, నిందించే వాళ్ళు తయారవుతారు. యజ్ఞ విరోధులు, వేదమతానికి, వేదానికి, యజ్ఞాది కర్మలకు వ్యతిరేకులు బయలుదేరి ఈ యజ్ఞాదులన్నిటినీ నిందిస్తారు. అలా నిందించినటువంటి వీళ్ళని ఏమంటారు, ప్రవృత్తి మార్గ, తమ స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్టుగా మనస్సులో ఎలా చెబితే అలా నడుచుకునేవాళ్ళు అన్నారు. తర్వాత వ్యుచ్ఛిత్తి కారిణ, లోకాన్ని వీళ్లే క్రమేపీ భ్రష్ట మార్గం, కలియొక్క మార్గంలోకి తీసుకొస్తారు. వేద నిందగా, వేదాన్ని నిందించాడంటే సాక్షాత్తు సృష్టిని, సమస్తాన్ని, పరమాత్మని, మొత్తాన్ని తిట్టిన వాళ్ళు అవుతారు. ఇటువంటి వాళ్ళు దురాత్మానాహ దురాచారాహ బహూ కుటిలాశయా, వాళ్ళు స్వార్థపరులై కుటిలాశయులై దురాత్ములై దురాచారులై తమతో పాటు కొంతమందిని తగలేస్తారు. ఇలాంటి వాళ్ళు ప్రతి ప్రజలలో 110 మంది ఉన్నారు చాలు, మొత్తం దేశానికే కరువు కాటకం మొదలైనవి మొదలవుతూ ఉంటాయి. ఈ విధంగా ఓ మైత్రేయ మహర్షి ఋషులు పుట్టారు, కృషులు పుట్టాయి, వృక్షాలు పుట్టాయి, వ్యవసాయములు పుట్టాయి, నిల్వ చేయడానికి మార్గములు పుట్టాయి, మళ్ళీ భగవంతుడు ప్రసన్నమవ్వడానికి యజ్ఞాదులు పుట్టాయి. అన్నిటినీ ప్రజాపతి అయిన బ్రహ్మ సృష్టించాడు. కర్మనిష్ట కలిగి యజ్ఞం చేసేవాళ్ళు కొందరు ఉండాలి, సంసారం చేసేవాళ్ళు కొందరు ఉండాలి, పంటలు పండించేవాళ్ళు కొందరు ఉండాలి, తర్వాత అనేక అనేకమైన కర్మలు చేసేవాళ్ళు కొందరు ఉండాలి. ఇలా అందరూ కూడా తమ తమ కర్మలను నిర్వర్తిస్తే ధర్మం 4 పాదాల వెడుతుంది. ఎక్కడ ఏ కర్మ భ్రంశత కలిగినా క్రమేపీ యుగములు మారుతాయి, లోకం ధ్వంసమవుతుంది. పుట్టిన మానవులందరూ కూడా 4 రకాల ఆశ్రమాలు నిర్వర్తించాలి. బాల్యావస్థలో చదువుతో కాలక్షేపం చెయ్యాలి. యౌవనే విషయైషిణాం, యౌవన కాలంలో అడుగు పెట్టగానే చక్కగా పెళ్లి చేసుకుని విషయ వాసనలు అనుభవించాలి. సుఖాలు అనుభవించే మార్గం అప్పుడే వాళ్ళకి. యౌవన కాలంలో విషయ వాసనలతో ఉండవచ్చు. వార్ధకే మునివృత్తినాం, కొంచెం వయస్సు మీద పడుతోంది, దుట్టు నెరుస్తున్నది, పిల్లలు పెరుగుతున్నారు, ఆ వార్ధక్యం వస్తున్నప్పుడు మునివృత్తితో ఉండాలి. మునివృత్తి అంటే అడవికి వెడితేనే మునివృత్తి కాదు, ఇవన్నీ మునివృత్తులు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఈ వచ్చే ప్రతిజీవి వినాలి ఇవి, కానీ వార్ధక్యం వస్తే వాడి కంపల్సరీ, ఇది నియమం అన్నమాట. తర్వాత యోగి అయినా అంతే తను త్యజం, ప్రాణం పోయే స్థితి వస్తుంది అనుకున్నప్పుడు కొన్ని యోగాభ్యాసాలు చేసి శరీరం విడిచిపెట్టాలి. అప్పుడు కూడా ఇంట్లో కూర్చుని ఆ ఏమిటని టీవీ సినిమా చూస్తూనో సీరియల్ చూస్తూనో చచ్చిపోతే వచ్చే జన్మలో ఆ సీరియల్ తీసే కెమెరామెన్ కింద పనిచేసే వాళ్ళే పుడతారు, క్యాసెట్లే పుడతారు. లేకపోతే వీళ్ళ కర్మయోగం ఇంత ఎవడూ మార్చలేడు. అందువల్ల ఈ 4 ఆశ్రమములు కూడా సృష్టించాడు. చిట్ట చివరి ఆశ్రమాతీతము, దానికి ఏమని పేరు పెట్టాడు మహాత్ముడు, అమర పదము మోక్షం అన్నాడు. యోగినాం అమృతం స్థానం స్వాత్మ సంతోషకారిణం, ఆత్మానందాన్ని ప్రసాదించేటటువంటి మోక్షాన్ని యోగులు పొందుతారు. అక్కడికి వెళితే వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఇది తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ సృష్టి రహస్యమంతా గంభీరము, లోతైనది, గహనమైనది. అందుకే యోగులు అందరికీ చెప్పరు. అయినప్పటికీ ఎత్తత్ పశ్యంతి సూరయ తేషాంతు పరమస్థానం, పండితులు చెబుతున్నప్పుడు జాగ్రత్తగా ఎవరైతే వింటారో అటువంటి వాళ్ళు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. మోక్షం డైరెక్ట్గా పొందేస్తారనలా, ఆ ప్రయత్నం మార్గంలోకి వీళ్ళు అడుగు పెడతారు. ఇది ఒక్కసారి వింటేనే మోక్షం వచ్చేస్తే తక్కిన వాళ్ళందరూ ఇంక అక్కర్లా. అందువల్ల మోక్ష మార్గానికి తీసుకువెడుతుంది. ఇంపార్టెంట్ అయిన శ్లోకం ఇది, అందుకని పురాణంలోనే అండర్లైన్ చేశారు. గత్వా గత్వా నివర్తంతే చంద్ర సూర్యాదయో గ్రహాః అద్యాపి ననివర్తంతే ద్వాదశాక్షర చింతకాక. చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు తమ తమ లోకాల్లో తిరుగుతున్నాయి, కనపడుతున్నాయి, కనపడకుండా పోతున్నాయి. కానీ ఎప్పటికీ సూర్యచంద్రాదులు కూడా అలా శాశ్వతంగా ఎందుకుంటున్నారు అంటే, మనం ఉన్నాం ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండటంలా, కానీ సూర్యుడు అప్పటికి ఎప్పటికీ తూర్పునే ఉదయిస్తున్నాడు, సాయంకాలం పడవరే అస్తమిస్తున్నాడు, కార్యక్రమం యథాప్రకారం నడుస్తుంది. చంద్రుడు అలాగే ఉన్నాడు, గ్రహాలు అలాగే ఉన్నాయి. దానికి కారణమట, అద్యాపి ననివర్తంతే ద్వాదశాక్షర చింతక. వాళ్ళు 12 అక్షరాలు జపిస్తారట, వాళ్ళు అందుకనే ఎప్పుడూ కూడా సృష్టి క్రమంలో మార్పు లేకుండా ఉన్నారు. ఆ ద్వాదశాక్షరములు ఏమిటి? ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరాన్ని విడిచిపెట్టడం లేదు. నాయనలారా, మానవులారా, మీరు కూడా అది విడిచిపెట్టకుండా ఉంటే సుస్థిరంగా ఎప్పటికీ మార్పు లేనటువంటి మోక్షాన్ని పొందగలుగుతారు. తామిశ్రం అంధతామిశ్రం మహారౌరవ రౌరవ అసిపత్రవనం ఘోరం కాలసూత్రమవీచికం వినిందకానాం వేదస్య యజ్ఞవ్యాఘాతకారిణాం స్థానమేతత్ సమాఖ్యాతం స్వధర్మత్యాగినశ్చయే. తామిశ్రం అంధతామిశ్రము, మహారౌరవము, రౌరవము, అసిపత్రవనము, ఘోరము, కాలసూత్రము, అవీచికము, ఇటువంటి నరకములున్నాయి. ఎవరంటివి అంటే, వినిందకానాం వేదస్య, వేదములను తిట్టువారికి, వేద కర్మములను తిట్టువారికి, పురాణాదులను, దేవాలయాదులను దూషించువారికి, వాళ్ళందరికీ ఇది. యజ్ఞ వ్యాఘాతకారిణాం, యజ్ఞములకు భంగం కలిగించేవాడు, యజ్ఞం చెయ్యకపోయినా పర్వాలా, యజ్ఞం చేసేవాడిని వద్దని చెబితే కూడా తప్పట, చతుష్షష్టి కళలకి భంగం కలగజేసేవాళ్ళు కూడా యజ్ఞవ్యాఘాతికములు. చతుష్షష్టి కళలు అంటే ముందే చెప్పుకున్నాం, ఈ 64 బ్రహ్మ ముఖం నుంచి వచ్చాయని. సంగీత సాహిత్యాదులు ఇవన్నీ మహారాజులు తెలివి తక్కువ వాళ్ళు అయ్యారా? భువన విజయం లాంటివి ఎందుకు ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణదేవరాయలు? అతడేమి అసమర్థుడే కాదు, విష్ణుస్వరూపుడు ఆయన. ఆయనకి తెలుసు చతుష్షష్టి కళలు వేదస్వరూపములు, భగవంతుడు వాసుదేవుని స్వరూపములు. ప్రతి ఏడాది తిరుపతి కొండ మీద వసంతోత్సవం జరిపేవాట్ ఆయన. ప్రతి వర్ష వసంతోత్సవ కుతుగా గమనము, ఎప్పుడు వసంతం వస్తుందా అని. రాజు కదా మరి 24 గంటలు కూర్చోడానికి కుదరదు సాహిత్యంలో. అందుకని ఏడాదికి ఒకసారి నవరాత్రుల్లో, వసంత నవరాత్రుల్లో తిరుపతి వచ్చేసేవాడు ఆయన. ఆ కొండ మీదకి వచ్చి ఆ 9 రోజులు అక్కడే మకాం వేసి ఈ అష్టదిగ్గజాలతో గొప్ప సభ నడిపేవాట. ఆ 9 రోజులు స్వామివారి మీద సమస్య పురాణాలు, దత్తపదులు ఇవన్నీ ఆయన నడిపినవే ఆ రోజుల్లో. ఈ విధంగా అష్టదిగ్గజాలతో అక్కడ స్వామికి చేసి 10వ రోజున దాన ధర్మాలు చేసుకుని 11వ రోజు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టి కర్ణాటక వెళ్ళిపోయేవాడు అంటే ఆయన. అదిగో అదే చెబుతున్నాడు, ఈ కార్యక్రమాలు భగవత్ స్వరూపాలు, ఇవి జరుగుతుంటే మధ్యలో వ్యాఘాతము కల్పించరాదు, ఇవి జరుగుతుంటే మధ్యలో పాడు చేయకూడదు. ఆ కార్యక్రమం పాడు చేస్తే కూడా ఈ నరకాలకి వెడతారు. స్థానమేతత్ సమాఖ్యాతం స్వధర్మ త్యాగినశ్చయే. ఇవే కావు, ఎవడైతే తమ స్వధర్మములను విడిచిపెడతాడో, ఎవడు ఈ లోకములో ఉండేటటువంటి ఈ కర్మలన్నింటినీ విడిచిపెట్టి నేను నాకు కర్మ లేదు కాదు గుడ్డు లేదని ఇంట్లో కూర్చుంటాడో, అటువంటి వాళ్ళు కూడా ఈ నరకాన్ని పొందుతారు. తల్లిదండ్రులు పూజించడం మానవుడి యొక్క కర్తవ్యం, పూజించడు వాడు నరకానికి వెడతాడు. అంచేత తమ తమ పనులు తాము తప్పనిసరిగా మానవులు చేసి తీరాలి అని పరాశర మహర్షి అతనికి చెప్పి, నాయన ఇంకా మరీచి మొదలైన మహర్షులు, ప్రజాపతి గణాలు ఇవి ఎలా పుట్టాయో చెబుతా, స్వయంభూ మను ఎలా పుట్టాడో, అతని భార్య ఎలా పుట్టిందో చెబుతా. మరి వీళ్ళందరూ బతకడం కోసం లక్ష్మీదేవి పుట్టింది మొట్టమొదట, భృగు మహర్షి కూతురుగా. ఆ లక్ష్మీదేవి యొక్క ఉత్పత్తి కూడా చెబుతా. ఈ లక్ష్మీదేవి యొక్క ఉత్పత్తి వింటే నీకు భవిష్యత్తులో దారిద్ర్యం రాదు సుమా అని చెబుతూ ఇలా అన్నాడు. పూర్వకాలంలో ఈ మొత్తం సృష్టి చేస్తున్నప్పుడు ఆయన తన శరీరం నుంచి మొట్టమొదట మరీచి, అత్రి, అంగిరసుడు, దక్షుడు మొదలైనటువంటి మహాత్ముల్ని, ప్రజాపతుల్ని సృష్టించాడు. వాళ్ళు ముందే చెప్పాం సృష్టికి సహాయపడకుండా వేరే చోటికి వెళ్ళిపోయారు. అంచేత సృష్టి ఎక్కువ అభివృద్ధి కాలేదు, అభివృద్ధి కాలేదని కోపం వచ్చింది ఆయనకి. బ్రహ్మ మానసపుత్రుడికి సృష్టించాడు సనక సనందనాథుల్ని, నారదుల్ని, వీళ్ళు కూడా తపస్సు చేసుకోవడానికి పోయారు మేము బ్రహ్మచారులం అంటూ. అప్పుడు ఆయన ఎలాగరా బాబు ఈ లోకం వృద్ధి అవుతుంది అనుకున్నాడు. అప్పుడు ఆయన ముఖం నుంచి స్వయంభువు అని పేరు కలిగిన ఒక మనువు పుట్టాడు. ఆయన ముఖము రెండు భాగములు చేస్తే కుడి నుంచి స్వయంభువు, ఎడం వైపు నుంచి శతరూప అనే స్త్రీ పుట్టింది. ఆ ఇద్దరిని ఒకరికొకరిని భార్యాభర్తలుగా చేశాడు ఆయన. ఆ ఇద్దరి విధంగా శతరూపాంచ తాం నారీం తపో నిర్ధూత కల్మషాం స్వయంభువో మనుర్దేవః పత్నీత్వే జగృహే ప్రభు. స్వయంభువును శతరూపని భార్యగా చేసుకున్నాడు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు పుట్టారట, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. ఈ విధంగా ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత కూతుళ్ళు పుట్టారు. మంచి ఉదార రూపంతో గుణములతో కూడినటువంటి కూతుళ్ళు, ప్రసూతి ఆకూతి అనే కూతుళ్ళు పుట్టారు. ఈ విధంగా మొట్టమొదట సంసారం చేయడం ద్వారా పిల్లల్ని సృష్టించిన ఘనత ఈ స్వయంభూకి శతరూపకి వచ్చింది. అంతఃపురం పుట్టిన దక్షుడు, మరీచి, అంగిరసుడు, ఈ ప్రజాపతులంతా బ్రహ్మ సంకల్పం వల్ల పుట్టారు. మాన మనస్సులోంచి పుట్టిన వాళ్ళు మానసపుత్రులు అయ్యారు. ఇక సృష్టి కొనసాగాలి అనుకున్నాడు బ్రహ్మ. దక్ష ప్రజాపతిని పిలిపించాడు. మిస్టర్ దక్ష, కమాన్ అన్నాడు. ఏమిటి స్వామి అన్నాడు. నువ్వు అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటే కాదు, ఇదిగో ఈ శతరూప స్వయంభూ మనువులకు పుట్టినటువంటి కుమార్తె ప్రసూతి ఉన్నది, ఈ అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని ఆ ప్రసూతిని దక్షుడికిచ్చి పెళ్లి చేశాడు. రెండో అమ్మాయి శతరూప కూతుర్ని ఆకూతిని పిలిపించాడు. రుచి అనే రెండో ప్రజాపతిని పిలిచాడు. దక్షుడి తర్వాత పుట్టినవాడు రుచి. ఆ రుచి ప్రజాపతిని పిలిపించి, నువ్వు కూడా ప్రజాపతివి, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని రుచిని ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. అక్కడ నుంచి ఇక సంతానోత్పత్తి ఎలా ప్రారంభమయ్యిందో అత్యద్భుతమైన విషయాలతో, అలాగే లక్ష్మీదేవి యొక్క పుట్టుకతో రేపటి రోజు కార్యక్రమంలోకి అడుగు పెడదాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్. పరాశర మహర్షి మైత్రేయునకు బ్రహ్మ ద్వారా వచ్చినటువంటి తమోమయమైన మొత్తం సృష్టి అంతటిని వివరించి, క్రమేపి దక్ష ప్రజాపతి స్వయంభవమనువు యొక్క కూతురు ప్రసూతిని పెళ్లి చేసుకున్నాడని, ఆ కూతిని రుచి అనే ప్రజాపతి పెళ్లి చేసుకున్నాడని వివరించుకున్నాం. ఇందులో రుచి ప్రజాపతి కుమారులే యజ్ఞము దక్షిణ. యజ్ఞము దక్షిణ అనేటటువంటి సంతానం కలిగింది. జంట కవల పిల్లలు పుట్టారు. దక్షుడికి ఈ ప్రసూతి అనే భార్య వల్ల 24 మంది కన్యలు పుట్టారు. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, పుష్టి, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, సిద్ధి, కీర్తి అనేటటువంటి 13 కుమార్తెలను వరుసగా కశ్యప ప్రజాపతి ధర్ముడికిచ్చి పెళ్లి చేయించాడు. ఇక మరొక కన్య, ఆమె పేరు సతి. ఆ కన్యకని శివునికిచ్చి పెళ్లి చేశారు. తర్వాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సంతతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అనే కన్యలు పుట్టారు 11 మంది. ఈ 11 మందిని వరుసగా భృగుడు, మరీచి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, శంభుడు వీళ్ళకిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత అదితి, దితి మొదలైనటువంటి మరొక 16 కూతుళ్ళు పుట్టారు. వీళ్ళందరినీ కశ్యపునికిచ్చి పెళ్లి చేశాడు. ఇలాగా వీళ్ళ ద్వారా తామరతంపరగా సృష్టి ఆరంభమయ్యింది. బ్రహ్మదేవుడు ఏ సంకల్పం చేశాడో ఆ సృష్టి యొక్క సంకల్పం నెరవేరింది. ఆగకుండా ఆనాటి నుంచి మధ్యలో ఎడతెరపు లేకుండా సృష్టి కొనసాగింపబడింది. ఇలా మనువుల ద్వారా సృష్టి కొనసాగింపబడుతూ ఉన్నప్పుడు మళ్ళీ విపరీతంగా జనం వృద్ధి అయిపోయిన తర్వాత అతి భయంకరమైన పాపాలు అభివృద్ధి చెందాక ప్రళయాలతో మళ్ళీ సృష్టి అంతా కొట్టుకుపోతుంది. ఈ ప్రళయం కూడా నాలుగు రకాల ప్రళయాలు ఉన్నాయి, ఒక రకం కాదు. నైమిత్తికం, ప్రాకృతికం, ఆత్యంతికం, తరువాత నిత్యం. ఇందులో నైమిత్తిక ప్రళయం అంటే ఏమిటి అంటే బ్రహ్మదేవుడు నిద్రపోయి లేచేటప్పుడు సృష్టి అంతా సముద్రంలో కలిసిపోతుంది. అలా కలిసిపోతే ఆ బ్రహ్మ సృష్టిలో కలిసిపోయినటువంటి ప్రళయానికి, జలప్రళయానికి నైమిత్తికము అని పేరు. కేవలం బ్రహ్మ నిద్రపోయే సమయంలోనే ఈ ప్రళయం ఉంటుందన్నమాట. బ్రహ్మకి మళ్ళీ మెలకు వచ్చాక సృష్టి సాగుతుంది. ఆ తర్వాత ప్రాకృతిక ప్రళయం. ప్రాకృతిక ప్రళయంలో ఈ బ్రహ్మాండం అంతా కూడా ప్రకృతిలో కలిసిపోతుంది. అప్పుడు ఇంకా భూమి కూడా ఉండదు, మొత్తం భూమి కూడా నీళ్ళలో కలిసిపోతుంది. మళ్ళీ మధుగైటవ సంహారం ద్వారా భూమిని సృష్టించాల్సి వస్తుంది భగవంతుడు కూడా. దీని తరువాత ప్రాకృతిక ప్రళయం అయ్యాక మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుడు ఈ విష్ణువు యొక్క నాభిలో నిద్రపోతాడు వరుసగా. మళ్ళీ ఆ కమలం లోపల ద్వారా విష్ణువు యొక్క పొట్టలోకి వెళ్ళిపోతే తిరిగి మళ్ళీ సృష్టి ఆరంభింపబడేటప్పుడు ఆ నాభిలో నుంచి తామర పువ్వు బయటకు వస్తుంది, మళ్ళీ బ్రహ్మ కొత్తగా పుట్టుకొస్తాడు, మళ్ళీ భూమి ఏర్పడుతుంది. ఇక ఆత్యంతిక ప్రళయం, 7 రోజుల పాటు అహోరాత్రాలు వర్షం కురిసి ఒక్క భూమండలమే కాకుండా స్వర్గలోకాది లోకాలు కూడా నాశనమైపోతాయట. 7, 7, 14 లోకాలు నాశనమైపోతాయి. చిట్ట చివరి వచ్చే ప్రళయానికి నిత్యము అని పేరు. ఆ లోకాల్లో బ్రహ్మదేవుడు కూడా నశించిపోతాడు, కొత్త బ్రహ్మ పుట్టుకొస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి హనుమంతుడు రాబోయే కాలంలో బ్రహ్మ అవుతాడు. ఆ హనుమంతుడు బ్రహ్మ అవడానికి ఇంకా ఇలాంటి మధ్యలో ప్రాకృతిక ప్రళయాలు, నైమిత్తిక ప్రళయాలు, ఆత్యంతిక ప్రళయాలు 36 ఉన్నాయి. ఇవన్నీ అయితే గాని ఆయన బ్రహ్మ కాలేడు. ఒక బ్రహ్మ యొక్క వయస్సు అయిపోయేలోపు ఇన్ని ప్రళయాలు వచ్చి పెడుతూ ఉంటాయి. ఈ ప్రకారంగా ఎప్పటికప్పుడు సృష్టి సాగుతూ ఉంటుంది. ఇందాక దాకా బ్రహ్మ తమోమయమైన శరీరం నుంచి సృష్టి చేశాడని చెప్పుకున్నాం. ఈ పట్టు బ్రహ్మదేవుడు రౌద్ర సృష్టి అని 2వ సృష్టి కూడా చేశాట. ఆ రౌద్ర సృష్టి వినిపిస్తున్నాను వినమని పరాశరుడు ఇలా చెప్పాడు. ఈ మనువులు, దక్షుడు, ఈ సంతానం ఇదంతా జరుగుతూ ఉండగా బ్రహ్మదేవుడు ఆలోచనలో పడ్డాడు. ఇంకా ఏదో చెయ్యవలసింది మిగిలింది అని ఆ ఆలోచన సమయంలో ఆయన ఒళ్ళు ఒక ఆయన పుట్టుకొచ్చాట. కల్పాత్ ఆవాత్మనస్తుల్యం సుతం ప్రధ్యాయతస్తత ప్రాదురాసీత్ ప్రభో అంకే కుమారో నీలలోహిత. అతి నీలలోహితం, అల్ట్రావైలెట్ రేస్ అంటారు. ఆ కిరణకాంతితో ఒక పుత్రుడు పుట్టుకొచ్చాట. ఆయన ఒళ్ళు ఉన్నట్ట. బ్రహ్మదేవుడు సంకల్పం చేస్తున్న సమయంలోనే ఆయన ఒళ్ళు ఓ పిల్లవాడు నీల లోహిత కిరణాలతో పుట్టాడు. ఆయనే రుద్రుడు అని పిలువబడతాడు. శివుడు సంకల్ప మాత్రం ఇందాక చూసారా, భూమిని తీసుకురావడానికి విష్ణువు ముక్కులోంచి వరాహంగా పుట్టాడు బ్రహ్మ ముక్కులోంచి. అంత మాత్రం చేత బ్రహ్మ లేకపోతే విష్ణువు పుట్టలేదనుకోవడం అజ్ఞానం. విష్ణుమూర్తి సంకల్పం చేసి బ్రహ్మ ముక్కులోంచి పుట్టాడు. అలాగే ఇక్కడ రుద్రుడు అనేవాడు కూడా సంకల్ప మాత్రంతో ఈయన ఒళ్ళో పుట్టుకొచ్చాడు, నీలలోహిత కిరణాలతో ఉన్నాడు. ఆయన పుట్టి పుట్టగానే అటు ఇటు పరిగెత్తాట. ఆ నీళ్లలో పరిగెడుతూ పెద్ద పెట్టును ఏడ్చాట. దాంతో బ్రహ్మదేవుడు కంగారు వచ్చేసింది. రురోద సస్వరం సోథ ప్రాద్రవ ద్విజసత్తమ కిం త్వం రోదిషిత్తం బ్రహ్మా రుదంతం ప్రత్యువాచః. ఆయన గారు అటు ఇటు పరిగెడుతూ పెద్ద పెట్టు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపుతోటి సముద్ర జలములు అల్ల కల్లోలమై పెద్ద పెద్ద కెరటాలు వచ్చేసాయి. అంత పూర్వం ఈయన చేస్తున్న తమోమయమైన సృష్టి అంతా నాశనమయ్యే స్థితి వచ్చింది. ఆ ఏడుపుకి బ్రహ్మ ఉడికిపోయాట. ఓరినాయనో ఇదేమి ఏడుపురా బాబు అని కంగారు పడి, ఎందుకు ఏడుస్తున్నావు, కిం త్వం రోదిషి అన్నట్ట, ఎందుకు ఏడుస్తున్నావు అబ్బాయి అని. నాకు పేరు పెట్టకపోతే నేను ఏడవనా అన్నాడు ఆయన. ఓహో, పేరు పెట్టడం కోసం ఏడుస్తున్నావా, ఏం పేరు నీ ఇష్టం. నామదేహీతి తంసోథ ప్రత్యువాచ ప్రజాపతి, పేరు పెట్టు అన్నట్ట. నువ్వు తెగ ఏడ్చావు, నీ ఏడుపుకి నేనే హడిలెత్తిపోయా, అందుకని బేరమన్నావు గనక, రోదన చేసావు గనక నిన్ను రుద్రుడు అని పిలుస్తున్నాను, ఇంక ఏడవకు అన్నట్ట. అయినా ఆయన మళ్ళీ ఏడ్చేట. ఇలా ఒకసారి కాదు, మళ్ళీ ఈ పేరు రుద్ర పేరు రుద్రనామం పెట్టిన తర్వాత 7 సార్లు ఏడ్చేట. అప్పుడు ఇంకో 7 పేర్లు పెట్టాడు వరసగా. 8 పేర్లు అయ్యేదంతా. ప్రారంభం రుద్రనామం, తర్వాత భవ, 3 శర్వ, 4 ఈశానుడు, 5 పశుపతి, 6 భీముడు.